గత ఆదివారం గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. సో గత ఆదివారం గురు పూర్ణిమ రోజు మనం ఎలా మంచి శిష్యులుగా ఉండాలి అని మనం నేర్చుకున్నాము ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ద్వారా. సో గత ఆదివారమే గురు పూర్ణిమ రోజు సనాతన్ గోస్వామి గురించి మాట్లాడాలి అనుకున్నాను, కానీ మనందరూ ఎగ్జామ్స్ రాస్తూ అక్కడే టైం అయిపోయింది. సో అందుగురించి ఈరోజు మనం గురు పూర్ణిమ గురించి, సనాతన గోస్వామి గురించి మాట్లాడదాము. అయితే గురు పూర్ణిమ అనేది మనందరికీ తెలుసు, వ్యాసదేవ్ ఒక ఆవిర్భావించిన తిథి వ్యాస పూర్ణిమ, అందుగురించి దాన్ని గురు పూర్ణిమ అంటారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యాసదేవుతో పాటు వాళ్ళు వాళ్ళ గురువుల్ని కూడా పూజిస్తారు. కాకపోతే మన ఒక సంప్రదాయంలో ఒక గొప్ప గురువు గురించి కూడా ఈ గురు పూర్ణిమ అని గురు పూర్ణిమ అని చెప్పబడింది. అది ఎవరంటే సనాతన్ గోస్వామి. ఈ సనాతన్ గోస్వామి బ్రజవాసులందరికీ గురు అన్నమాట. సో ఆయన అత్యంత ప్రేమతో ఈ వ్రజవాసులతో డీల్ చేయడము, అండ్ వాళ్ళు కూడా చాలా ప్రేమతో తన్ని బాబా అని పిలవడము, అండ్ ఏ రోజైతే సనాతన్ గోస్వామి పరంపదించారో ఆ రోజు వ్రజభూమిలో ఉన్న వ్రజవాసులు అందరు ఏడ్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గురువుగా సనాతన్ గోస్వామిని అనుకున్నారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి చిన్న పెద్ద సమస్యలు, భౌతిక సమస్యలైనా ఆధ్యాత్మిక సమస్యలైనా ఆయన సనాతన గోస్వామి దగ్గర వెళ్ళి వాళ్ళు పరిష్కారం అడిగేవారన్నమాట. సో ఏ రోజైతే ఆయన పరంపదించారో దాన్ని గురు పూర్ణిమ లాగా పిలువబడుతుందన్నమాట. సో గత ఆదివారం మనం సెలబ్రేట్ చేసింది సనాతన గోస్వామి యొక్క తిరుభావ తిథి అన్నమాట. అయితే ఈ సనాతన గోస్వామి ఎవరు? మనందరికీ తెలుసు ఆరుగురు సడగోస్వామిల్లో ఆయన ఒకరు. కానీ ఆయన గురించి ఈరోజు వివరంగా, అసలు ఆయన ఒక ఇంపార్టెన్స్ ఏంటి మన సంప్రదాయంలో అండ్ మన భక్తి జీవితంలో. మనందరికీ తెలుసు భగవంతుణ్ణి చేరాలంటే మూడు స్టెప్స్ ఉన్నాయి. భగవంతుడితో ఒక సంబంధపడాలి, దాన్ని సంబంధం అంటారు. అండ్ ఆ సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత అభిదయ, ఆ సంబంధం ఎలా ఉంది దాని ప్రకారం మనం నడవడం అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనం ఒక నడవడికలో మార్పు తీసుకువచ్చి ఆ సంబంధాన్ని మనం కేంద్రీకరించి ప్రవర్తిస్తాము, మెల్లమెల్లగా ప్రయోజన అంటే జీవిత ఒక గమ్యాన్ని మనం చేరగలుగుతాము. సో ప్రతి ఒక్క స్టెప్కి ఒక ఆచార్య ఉన్నారు. అలానే ఈ సంబంధ అనే ఒక స్టెప్కి ఉన్న ఆచార్యే సనాతన గోస్వామి. ప్రయోజన అభిదయ అనే ఒక స్టెప్కి ఉన్న ఆచార్య రూప గోస్వామి. అందుగురించి మీరు చూడండి, భక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు రూపగోస్వామి రాశారు, మనం ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే అదే ఆయన పని, అభిదయ. భగవంతుడితో సంబంధం ఏర్పడిన తర్వాత మన ఒక వ్యవహారం ఎలా ఉండాలి అని ఆయన చెప్తారు. అండ్ ప్రయోజన ఒక ఆచార్య రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన జీవిత చరిత్ర గురించి మనం ఎన్నోసారి పాణిహాటి ఫెస్టివల్లో వింటూ ఉంటాము. సో ఈరోజు ఈ సంబంధ ఆచార్య గురించి విందాము. సనాతన్ గోస్వామి, ఈ సనాతన్ గోస్వామి, రూప గోస్వామి మరియు అనుపమ్ ముగ్గురు సోదరులు అన్నమాట. వీళ్ళు యాక్చువల్గా, కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు బెంగాల్ నుంచి, కానీ వీళ్ళు యాక్చువల్గా దక్షిణ భారత్లో ఉన్న కర్ణాటక ప్రదేశం నుంచి అన్నమాట. వాళ్ళ పూర్వజులు కర్ణాటకలో ఉండేవారు, అండ్ తర్వాత వాళ్ళు బెంగాల్ ఒక ప్రదేశంలో షిఫ్ట్ అయ్యారు. అండ్ అక్కడ కూడా కొన్ని సంవత్సరం ఉన్న తర్వాత ఈ రూప గోస్వామి మరియు సనాతన్ గోస్వామి మరియు అనుపమ్ రామ్కేలి అనే ఒక ప్రదేశంలో వాళ్ళు షిఫ్ట్ అయ్యి అక్కడే వాళ్ళు ఒక
కృష్ణ జిల్లాలో జరాసంధగా ఉండేది, చైతన్య మహాకవి లీగంటే నవాబ్ హుసేన్గా ఉండేది. సో ఈ నవాబ్ హుసేన్ కొన్ని మినిస్టర్స్ అన్నారన్న ఈ అమర్ అయిన సంతోషం చాలా ఫేమస్ అయిపోతుంది, అండ్ ఈ వైష్ణవాలందరికీ చాలా మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు. దీన్ని మాత్రం మనం ముస్లింగా కన్వర్ట్ చేయగలిగితే అందరూ మనని బాగా ఫాలో అవుతారు. సో నవాబ్ హుస్సేన్ వీళ్ళిద్దరిని పిలిచారన్నమాట, మీరిద్దరికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, మినిస్టర్స్ కానీ మంచి పొజిషన్లో పెడతాను, మీరు మారిపోండి అని. వీళ్ళంటారు మేము వైష్ణవులు, మేమెందుకు మారుతాము? అప్పుడు వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారనమాట. ఒకవేళ మీరేమైనా మారకపోతే వైష్ణవులందరికీ ఇబ్బంది కలిగిస్తాము, మీ చాయిస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరిద్దరు మా నా ఒడికి వస్తారా లేదా అని మొత్తం మీద వీరు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్నప్పటికీ నవాబ్ హుస్సేన్ వీళ్ళకి నామకరణం చేశాడు ఏదో దీక్షలాగా. రూప గోస్వామికి దబీర్ ఖాస్, సనాతన్ గోస్వామికి సాకర్ మలిక్ అని ముస్లిం పేర్లు, అండ్ వల్లభ్ వాళ్ళ ఒక తమ్ముడికి అనుపమ్ మలిక్ అని పేరు ఇచ్చాడనమాట. సో ఈ ముగ్గురికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చారు. సనాతన్ గోస్వామికి ప్రైమ్ మినిస్టర్ కానీ, రూప గోస్వామికి ఫైనాన్స్ మినిస్టర్ కానీ, అనుపమ్కి కూడా ఆల్ మినిస్టర్స్ తాలూకు హెడ్గా పెట్టుకున్నాడనమాట. ఇప్పుడు వీళ్ళకి ఇష్టం లేదు ఈ ముస్లిం రాజాతో ఉండడము, తను చెప్పింది వినడము, కానీ చాయిస్ లేదు. ఒకవేళ వీళ్ళ మాట వినకపోతే ఇతర వైష్ణవాళ్ళకి వీళ్ళు ఇబ్బంది కలిగిస్తారనమాట. సో అలానే జీవితం కొనసాగుతుంది. ఒకరోజు ఏమైందంటే, అప్పుడు వాళ్ళ ఏజ్ మాత్రం చాలా తక్కువ, చాలా యంగ్ ఏజ్లో వీళ్ళు మినిస్టర్స్గా ఉన్నారనమాట. ఒకరోజు సనాతన్ గోస్వామి రాత్రి నిద్రపోతూ ఉంటే తనకు చక్కని కల వచ్చింది. ఆ కలలో తను ఏం చూశారంటే, ఒక మంచి బ్రాహ్మణుడు ఒక భాగవతం పుస్తకంని తీసుకువచ్చి తనకి బహుమతిగా ఇస్తున్నాడనమాట. తను చాలా ఆనందించాడు. ఎప్పుడైతే నిద్ర నుంచి లేచి చూస్తున్నాడు, అయ్యో ఇది ఒక కళ, అలా ఎవరు లేరని చాలా చాలా బాధపడుతున్నాడు అనమాట. అండ్ పూజ చేయడం మొదలుపెట్టాడు. పొద్దున్న స్నానం చేసి తన దైనిక కార్యక్రమాలు ఎలా ఉంటాయని కార్యాలు అలానే చేసుకుంటున్నాడు. పూజ చేసి తను టర్న్ అయినప్పటికీ నిజంగానే ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, ఎవరికైతే కళలో చూశాడనమాట. ఆ బ్రాహ్మణుడు మరి ఎవరు కాదు, భగవంతుడే స్వయంగా వచ్చారు. అండ్ నిజంగానే తనకు ఒక భాగవతం బహుమతి ఇచ్చారనమాట. అండ్ తనకి ఒకటే చెప్పారనమాట, అప్పుడు ఆయన వయసు చాలా చిన్నదనమాట, రూప గోస్వామి సనాతన గోస్వామి అనుపంది. సో ఆ భాగవతం సనాతన గోస్వామికి బహుమతి ఇస్తూ చెప్పారనమాట, ఇప్పుడు నీ జీవితం తాలూకా లక్ష్యం ఇదే, ఈ భాగవతంని బాగా చదువుకో, ఈ భాగవతం గురించి ప్రచారం చేసుకో, ఈ భాగవతంలో ఏమున్నాయో దాన్ని జీవితంలో ఆచరించు ఇదే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఆ రోజు నుంచి సనాతన గోస్వామి భాగవతం పట్టుకున్నారు. ఆయన జీవితం ఎండ వరకు వదలలేదనమాట, దాన్నే అధ్యయనం చేయడం, దాన్నే బాగా చదువుకోవడం. అందుగురించి ఆయన తర్వాత రాసిన ఒక పుస్తకం ఉంది, శ్రీకృష్ణ లీలాస్తవ అని. ఆ పుస్తకంలో ఆయన రాస్తారనమాట, నా ఒక జీవితంలో నాకు ఉన్న ఫ్రెండ్ ఒకటే నా భాగవతం, నా బంధు నా భాగవతం, నాకు ఆనందం ఇస్తుంది భాగవతం, అండ్ నన్ను తరిస్తుంది భాగవతం, నా ధనము భాగవతం, నా గురు భాగవతం అని చాలా చక్కగా చాలాసార్లు నేను ప్రవచనంలో చెప్తూ ఉంటాను. మదేక బంధు మత్సంగి, మదేక బంధు మత్సంగి, నాతో ఉండడం. మద్ గురు మద్ మహాధన మద్ నిస్తారిక మద్ భాగ్య మదారనందనమోస్తుతే, నాకు ఆనందం ఇస్తుంది అలాంటి భాగవతం నీకు నమస్కారం చేస్తున్నాను అని సనాతన గోస్వామి శ్రీకృష్ణ లీలాస్తవ అని ఒక పుస్తకంలో రాశారనమాట. సో జీవితం అంతా ఆయన ఒక భాగవతం గురించి ప్రచారం చేయడం, భాగవతంలో వ్యాఖ్యానాలు ఆయన భాష్యం రాశారు ఆయన. కానీ ప్రచారం చేయడానికి అప్పుడు ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే ఈ ముస్లిం రాజా దగ్గర ఉన్నారు. సో ఓన్లీ స్వాధ్యాయ చేస్తున్నారు, అధ్యయనం చేయడం చేస్తున్నారనమాట. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఇంకో కళ వచ్చింది. ఆ కళలో ఆయన చైతన్య మహాప్రభుని చూశారు. చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకుని ఉన్నారు, రెండు చేతులు పైకి పెట్టి ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని నామ సంకీర్తన చేస్తూ ప్రచారం చేస్తున్నారని. సో ఆ కళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వెంటనే అంటున్నారనమాట, అయితే దేవాది దేవుడు ఆల్రెడీ కలియుగంలో ఆవిర్భావించేస్తారా అని ఆయన ఆలోచిస్తున్నారు. సో వెంటనే ఆయన రూప గోస్వామికి వెళ్ళి అడుగుతారనమాట, నాకు ఇలా కళ వచ్చింది నువ్వేమనుకుంటావు అని. అప్పుడు రూప గోస్వామి అంటారు, నాకు అలానే అనిపిస్తుంది, మనం ఎవరి గురించి అయితే వింటున్నామో శ్రీకృష్ణ చైతన్య, మేబీ ఆయనే భగవంతుడేమో ఆయనే దేవాది దేవుడేమో అని వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు. అయితే ఏం చేద్దాం, మన జీవితం ఏదో ఇక్కడ ఇలా ఉంది ముస్లిం రాజా దగ్గర, ఒకవేళ దేవాది దేవుడు ఆవిర్భావించి ఉన్నారంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మనం ఏం చేద్దాము. సో వెంటనే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తారనమాట. అండ్ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, మాకు ఇలా అనిపిస్తుంది నువ్వేమంటావు తల్లి, ఏం చేయమంటావు అని. అప్పుడు వాళ్ళ తల్లి చాలా మంచి అడ్వైస్ ఇస్తుంది అనమాట. ఆవిడ అంటుంది,
నెక్స్ట్ స్టెప్ మీ భక్తి జీవితంలో మీరు ఏం తీసుకోవాలి, మీరు ఆయనకే అడగండి, ఆయనకు ఒక లేఖ రాయండి. ఇది మనం చూస్తే ఈ గొప్ప భక్తుల తాలూకా తల్లి కూడా గొప్ప ఆమె కదా, ఎంత చక్కగా మంచి అడ్వైస్ ఇచ్చింది, నువ్వు ఇంకా కనెక్ట్ అవ్వాలి, అవును నీకు వచ్చిన కళ నిజమే ఏమో. మోడర్న్ డే కలియుగ తల్లిలు ఉంటే ఏం చెప్తారు, ఎందుకు పిచ్చి ఆలోచనలు, చక్కని గవర్నమెంట్ జాబ్ ఉంది, హాయిగా సంపాదిస్తున్నాం, మనకి ఏంటి అవసరం, ఇస్కాన్ ఇస్కాన్, హరే కృష్ణ హరే రామ్, సరిపోయింది. ఆవిడ ఏమనలేదు, చాలా చక్కగా చాలా మంచి ఆలోచన వచ్చింది, లేఖ రాయి అన్నారు. వాళ్ళు చాలా చక్కగా తల్లి ఒక ఆదేశ వరకు లేఖ రాశారు. చైతన్య మహాప్రభుకి ఆ లేఖ వెళ్ళింది అన్నమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు లేఖ చూశారో వెంటనే వాళ్ళకి సరే నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పలేదన్నమాట, సింపుల్గా ఇంకొక లేఖ రాశారు. వాళ్ళకి ఏమన్నారంటే, ఎలా అయితే ఒక స్త్రీ ఎప్పుడైతే పరపురుషుడిని, తన భర్త కాకుండా పరపురుషుడిని, ఉపపతిని ప్రేమిస్తే ఎవరిని తెలియకుండా ప్రేమిస్తుంది, అండ్ కావాలని తన భర్తకి ఎంత చక్కగా సేవని అందిస్తుందంటే భర్తకి ఆ సందేహం కూడా రాదు, ఈవిడికి ఏదైనా ఒక ఉపపతి మీద ప్రేమ ఉందా, అలా ఏమి సందేహం రాకుండా సేవని అందిస్తుంది. అలానే మీరు కూడా ఈ నవభూషణ్ణి చక్కగా సేవని అందించండి, తనకి డౌట్ కూడా రాకూడదు మీ కృష్ణ భక్తులని, కానీ హృదయం మాత్రం భగవంతుడి దగ్గర ఉంచండి, అంతే నా అడ్వైస్ అని రాశారన్నమాట. ఎంత చక్కగా, అసలు కలియుగంలో ఈ యొక్క సూచన అనేది మన అందరి కోసం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఒక వ్యవసాయంలో ఒక వృత్తిలో బిజీగా ఉన్నారు. అందరూ ఒక ప్రశ్న అదే, భగవంతుడు అంటే చాలా ఇష్టం కానీ ఎలా చేయమంటారు, మాకెన్నో పనులు ఉన్నాయి. ఇక్కడ చైతన్య మహాప్రభు వాళ్ళ ద్వారా అందరికీ మంచి సందేశం ఇచ్చారు, మీరు ఏం చేస్తున్నారు చెయ్యండి, కానీ ఏ పనిలో మీ హృదయాన్ని పెట్టుకోకూడదు, హృదయం మాత్రం భగవంతుడికి ఇవ్వండి. చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను, మీకు అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, హృదయంని భగవంతుడికి ఇస్తే మనం చేసిన పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోతుందేమో. ఎఫిషియన్సీ తగ్గిపోదు, డ్యూటీలాగా చేసుకోవాలి, భగవంతుడిని ప్రేమించాలి. ఎలా అయితే ఇప్పుడు మీ ప్రవచనాలకు వచ్చినప్పుడు మీరందరూ ఏదో స్కూటరు కారు డ్రైవ్ చేసి వచ్చారు, డ్రైవ్ చేసినప్పటికీ దారిలో ఎన్నెన్నో చెత్త డబ్బాలు ఉన్నాయి, ఎన్ని చెత్త డబ్బాలు ఉన్నాయి మీరు ఎవరైనా లెక్క పెట్టుకున్నారు, ఎందుకు లెక్క పెట్టుకోలేదు, ఎందుకు చూడలేదు, అసలు చూసారా కూడా మీకు గుర్తుండదు, చెత్త డబ్బా చూసారని కూడా ఎవరికి గుర్తుండదు. గంగామాతాజీ గుర్తుందా, అయితే సరిగ్గా డ్రైవ్ చేయలేదు, యాక్సిడెంట్ అయిపోవచ్చు, సరిగ్గా డ్రైవ్ చేయాలి కదా, అలా ఎలా వదిలేసారు చూడకుండా, నా ఫోకస్ చేసి నాకది నాకేం సంబంధం. అలానే మన పని చేస్తూ ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు, కానీ హృదయంలో మాత్రము భగవంతుని ఉంచాలి. చిన్నప్పుడు మనము ఆ టింకల్స్లోనే స్టోరీ బుక్స్లో ఆ కథ విన్నాం కదా, ఎలా ఒక ముసలికి ఒక కోతికి మిత్రత ఏర్పడుతుంది అన్నమాట, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ మొత్తం మీద ఒకరోజు ఆ ముసలి ఆ కోతిని వీపి మీద తీసుకువెళ్ళి ఆ జలవిహారం, అండ్ జలవిహారం చేస్తూ చేస్తూ ఆ నది లోతలో వెళ్ళిపోతున్నారనమాట. ఈ కోతి భయపడి ఇదేంటి ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు, అవి ఏమీ లేదు, మేము విన్నాము కోతి తాలూక గుండె చాలా టేస్ట్గా ఉంటుంది ఆ గుండె మాసము, సో ఈరోజు నీకు నరికేసి అది తిందామని నేను నా భార్య అనుకున్నాము, అందుగురించి నీకు ఇలా తీసుకువచ్చాము అని. ఆ కోతి కూడా చాలా తెలివైన వాడు అనమాట, అతను ఏమంటాడు, మళ్ళీ ముందు చెప్పాలి కదా, మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ముందు చెప్తే బాగుండేది, ఏం లేదు మా కోతిల్లో ఒక అలవాటు, ఆ గుండె తీసి మేము ఎండలో ఆరుతాము, ఆరడానికి పెడతామన్నమాట, చెట్టు కొమ్మ మీద ఉండి నా గుండె ప్రతిరోజు పొద్దున తీస్తాను, కొంతసేపు ఆరిన తర్వాత లోపల పెడతాను, ముందు చెప్పి ఉంటే తీసుకువస్తాను కదా, ఎందుకు చెప్పలేదు అని. పోలే ఇప్పుడు కూడా ఏం పోలేదు, నాకు తీసుకువెళ్ళు ఆ చెట్టు మీద ఉంది తీసుకువస్తాను అంటాడు. మనం మీ అందరికీ తెలుసు, వెనక అయినప్పుడు వెనక తిరిగినప్పుడు ఏమై ఉంది, ఆ కోతి ఎక్కిపోయాడు కొమ్మ మీద, గుండె లేదు ఏం లేదు పో అన్నాడు అంతే, గుండె ఎవరు బయట తీయరు. కానీ ఎలా అయితే ఆ కోతి అలా చెప్పాడో అది మన జీవితంలో మనం ఆచరించాలి. మన గుండె మాత్రం శ్రీ శ్రీ రాధా దామోదర్ ఒక పాదాల దగ్గర వదిలేయాలి, ప్రతి ఆదివారం వచ్చినప్పుడు మన గుండె అక్కడ పెట్టేసుకోవాలి, మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి, ఖాళీ శరీరంతో బయటకు వెళ్ళాలి. అప్పుడు మాయాదేవి మనని ఆకర్షిస్తుంది మండే టు సాటర్డే, అప్పుడు మాయాదేవికి చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ లోపల గుండె లేదు, అది భగవంతుడికి ఇచ్చేసి వచ్చాను, హృదయం నా హృదయం నా దగ్గర లేదు నీకు ఇస్తామంటే ఆ హృదయం మాత్రం శ్రీ శ్రీ రాధా దామోదర్ ఒక పాద పద్మాల దగ్గర వదిలేశాను సో అది లేదు అని చెప్పాలి. ఇలా ఉండాలన్నమాట మన ఒక భక్తి జీవితంలో మన ఒక ప్రవర్తన. బహిరంగ భక్తుడుగా తయారయ్యి ధోతి కుర్తా వేసేసుకుంటూ, బహిరంగ భక్తుడుగా కనిపిస్తూ తిలక్ వేసుకొని ధోతి కుర్తా వేసేసుకొని మనం అనుకుంటాం మనం మంచి భక్తుడుగా తయారైపోయాం. బహిరంగ కాదు, మన హృదయాన్ని భగవంతుడికి సమర్పించాలి. సో ఇలానే చైతన్య మహాప్రభు ఇలా రాసినప్పటికీ వీళ్ళు అలానే ప్రవర్తించడము మొదలుపెట్టారనమాట. కొన్నాళ్ళు అలా గడిచిపోయింది. ఇక్కడ ఏమైందంటే చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకున్నారు. సన్యాసి తీసుకున్న తర్వాత జగన్నాథ్పురిలో ఉండిపోయారు. అండ్ అప్పుడు ఆయన నేను బృందావన్ వెళ్తాను అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, ఆయన్ని వదలట్లేదు. మొత్తం మీద ఆయన సౌత్ ఇండియాకి వచ్చేసారు. మన శ్రీకుర్మం నుంచి సింహాచలం, విశాఖపట్నం, ఇంకా మొత్తం అంతా కిందకి సౌత్ ఇండియా యాత్ర అంతా కన్యాకుమారి వరకు వెళ్ళిపోయారు. కన్యాకుమారి నుంచి మళ్ళీ అలా కొంచెం పైకి వస్తూ ఉడుపి, తర్వాత పండర్పూర్ అంతా యాత్ర చేసి చివరికి జగన్నాథ్పురి వెళ్ళిపోయారు. మళ్ళీ మొదలుపెట్టారు, నేను వృందావన్ వెళ్తున్నాను, ఎవరు ఒప్పుకోవట్లేదు. మొత్తం మీద సరే అయితే మీరు వెళ్ళండి అని వాళ్ళు ఒప్పేసుకున్నారు, వాళ్ళు భక్తులు. సో ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో చైతన్య మహాప్రభు ఆయన బృందావన యాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు పూరి నుంచి బృందావన్ వెళ్ళాలంటే ఆ దారి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే పూరి నుంచి ఆయన నవదీప్ ధామానికి వెళ్ళిపోతారు. యాక్చువల్గా పూరి నుంచి నవదీప్ వెళ్ళే అవసరం లేదు. పూరి నుంచి మీరు బృందావన్ వెళ్తే మ్యాప్లో చూడండి, ఆయన కావాలని నవదీప్కి వెళ్ళిపోతారు. నవదీప్ దగ్గర ఉన్న రామ్కేలి ఎక్కడైతే రూప సనాతన అనుపం ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతారనమాట. అయితే చైతన్య మహాప్రభు ఆయన ఒక యాత్రల్లో హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆయన తరిస్తున్నారన్నమాట. ఆయన ఇలా నామం చేస్తూ ఉంటే అందరు ముగ్ధమైపోయి ఆయన వెనక వాళ్ళు కూడా నడిచేస్తున్నారన్నమాట. అయితే వాళ్ళకి ఇప్పుడు భోజనం ఎక్కడా, అకామిడేషన్ ఎక్కడా, వాళ్ళకి అదే అలా ఏం గుర్తు రావట్లేదు. చైతన్య మహాప్రభు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా వెనక వెళ్ళిపోతున్నారనమాట. అండ్ ఇంతమంది ఆయన్ని ఫాలో అయిపోతూ ఉంటే అంత పెద్ద రహదారి కూడా లేదనమాట. సో ఆ చెట్లుని చెట్టులు ఉంటాయి కదా, చెట్టుని నరికేసి కూడా రహదారి తయారు చేసినా కూడా చైతన్య మహాప్రభు వదలట్లేదు. అందరూ ఆయన వెనక వెనక వెళ్ళిపోతున్నారనమాట. సో అలా ఆయన పూరి నుంచి రామకేలి అని ఒక ప్రదేశంకి వచ్చినప్పటికీ వేలాది మంది ఆయన వెనక నడిచేస్తున్నారన్నమాట. సో ఇదంతా చూసినప్పటికీ ఎప్పుడైతే ఆయన రామకేలిలో ప్రవేశించారు ఆ బంగాల్ తాలూకా రాజా నవాబ్ హుస్సేన్ ఆశ్చర్యపోయాడు. ఇతనెవరు, ఇతని వెనుక అంతమంది వచ్చేస్తున్నారు, అసలు ఎవరు ఇతను అని ఆయన ఆలోచిస్తున్నారనమాట. సో ఆయన పర్సనల్ సెక్రటరీ ఉండేవారనమాట కేశవ్ ఖాన్. అతను కూడా హిందూ పర్సన్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట ఈ కేశవ్ ఖాన్కి, అసలు ఇతను ఎవరు, ఈ శ్రీకృష్ణ చైతన్య ఇతను అసలు ఎవరు, ఇతని వెనక అందరు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని. ఇప్పుడు ఈ కేశవ్ ఖాన్ మనసులో అనుకుంటాడనమాట, ఒకవేళ నిజం చెప్పాననుకోండి తన దేవాదిదేవుడైనా ఏదైనా తిని ఏదైనా చేసేస్తాడేమో. సో దాన్ని డౌన్ ప్లే చేస్తేనే బాగుందని ఇతను చాలా సింపుల్గా, ఎవరు ఎవరు అది, ఏదో బిచ్చిగాడిలాగా ఉన్నాడు చూసారా, అసలు ఏదో రోడ్ల మీద ఎవరు తిరుగుతారు, అలా వీధుల మీద ఏదో బిచ్చిగాడిలాగే ఉన్నాడు తిరుగుతున్నాడు అని చెప్పేశాడనమాట. అలా చెప్పినప్పటికీ నవాబ్ హుస్సేన్ ఆనందించాడనమాట, కోపమైపోతాడు. ఆయన వెంటనే అంటాడు, ఏమంటున్నావు బిచ్చిగాడా, నాకేం బిచ్చిగాడిలా కనిపించట్లేదు, అసలు నేను డబ్బులు ఇస్తాను నా వెనక రండి అంటే కూడా జనాలు రారు, ఇతను ఏమి ఇవ్వట్లేదు కానీ జనాలు ఇతను వెనక ఇలా వెళ్ళిపోతున్నాడు, తనేం పిచ్చిగాడులా కనిపించట్లేదు నాకు, అసలు ఎందుకు జనాలు అంత పిచ్చిగా తన వెనక వెనక వెళ్ళిపోతున్నాడు, నేను ఏదైనా చెప్తే నా రాజ్యంలో నా భయం పైన నా వెనక వస్తారు కానీ ఇతను ప్రేమతో అంతమందిని ఎలా తీసుకువెళ్ళిపోతున్నాడు. అయితే ఇదైతే ఇతనైతే ఏదో మహానుభావుడిలా కనిపిస్తున్నారు కానీ పిచ్చిగాడులాగైతే కనిపించట్లేదు అంటాడనమాట. దాబిర్ ఖాస్ రూప గోస్వామి దగ్గరికి వెళ్తాడు, సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి అడుగుతారనమాట, మీరేమనుకుంటారు ఎవరితను ఈ శ్రీకృష్ణ చైతన్య, ఎందుకు అతను అందరూ అతని వెనక ఇలా వెళ్ళిపోతున్నారు అని. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు ఏమి కమెంట్ ఇవ్వరనమాట. వీళ్ళు అంటారు, మాకేం తెలుసు, రాజా అనేది మీరు, మాకైనా బుద్ధి మీలో ఎక్కువ ఉంది, మీరే చెప్పండి మీకేమనిపిస్తుంది ఇతను ఎవరు అని. అప్పుడు ఆ నవాబ్ హుస్సేన్ అంటారనమాట, నాకైతే ఆ అల్లా ఉన్నాడు చూడండి అలానే కనిపిస్తున్నాడు అంటాడనమాట. ఎందుకంటే ఇంతమంది ఎందుకు అలా ఆకర్షణం అయిపోతున్నాను అతని వెనక, చూసావా అసలు తినడానికి భోజనం లేదు, ఉండడానికి స్థలం లేదు, కానీ అందరూ మొహం మీద చూసావా ఆనందమే ఆనందం. వాళ్ళకి ఏమొద్దంటారు, అంతే ఇతను వెనక వెళ్ళిపోవాలి, మాకు అదే కావాలి, ఇంకేం వద్దంటారు, తప్పకుండా ఇతను భగవంతుడు నాకు అనిపిస్తుంది అని. అప్పుడు వీళ్ళు వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది, కానీ ఇలా మొహం పట్టి మేబీ ఉండొచ్చేమో మనకేం తెలుసు అని అంటారనమాట సింపుల్గానే, ఎందుకంటే వాళ్ళ భయం ఏదైనా చేసేస్తాడేమో ఇతను అని. అయితే ఆ రోజు రాత్రి రూపగోస్వామి సనాతన గోస్వామి అనుకుంటారనమాట, ఇప్పుడు మేము వెళ్ళి ఎలాగో చైతన్య మహాప్రభుని కలవాలి, అందరూ ఆయన దర్శనం చేస్తాం కానీ మేమే చేయలేదు ఎలా అని. సో మధ్యరాత్రిలో ఇప్పుడు ఎప్పుడైతే అందరు పడుకొని ఉంటారో వాళ్ళు వెళ్తారనమాట, ముగ్గురు వెళ్తారు. అండ్ వాళ్ళు వెళ్ళడం అనేది మన చైతన్య చరితామృతంలో ఉంది, అది మనం చదివితే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా వీళ్ళు గొప్ప గొప్ప మినిస్టర్స్ ఉన్నప్పటికైనా, వీళ్ళ దగ్గర ఖరీదైన బట్టలు ఉన్నప్పటికైనా, చైతన్య మహాప్రభు దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక భావము పాత బట్టలు అండ్ నోటి లోపల గడ్డి అండ్ తర్వాత మెడలో బట్ట కట్టేస్తారనమాట. అంటే బట్ట ఎందుకు కట్టారంటే, మామూలుగా మనం ఒక కుక్కని ఎలా తీసుకువెళ్తాము, ఏదో మెడ మీద కట్టేసి కదా తీసుకువెళ్తాము, అంటే మేము పశువులకైనా నీచులు అని అలా చూపించడానికి ఒక బట్ట కట్టేసి నోట్లో గడ్డి తీసుకొని అండ్ బొంగరుతూ, అంటే చైతన్య మహాప్రభు దగ్గర మేము నిలబడే అర్హత కూడా మాకు లేదు అని మోకాలల మీద అలా వెళ్ళి చైతన్య మహాప్రభుకి నమస్కారం పెడతారనమాట. అండ్ అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు చైతన్య మహాప్రభుతో, స్వామి మేము అనాథులుగా ఉన్నాం, ఈ ప్రపంచంలో మాకు అసలు ఎవ్వరు లేరు, మీరే మాకు శరణాగతి ఇవ్వాలి, మేము చాలా నీచులు. అండ్ మా ఒక ఇది చూడండి, ఎవరైతే ఆవు మాసం తింటారు, ఆవుల్ని బ్రాహ్మణాలని కష్టమిస్తారు, అలాంటి వాళ్ళని మేము సేవిస్తున్నాము, మాలాంటి నీచులు మీకు ఎక్కడ కనిపించదు, ఆ జగాయి మదాయి మాకైనా మచ్ బెటరు, కానీ మాలాంటి వాళ్ళు మీకు ఎక్కడ కనిపించదు, ఇంత పాపం చేసిన మమ్మల్ని మీరు శరణాగతి ఇవ్వాలి స్వామి, ఎందుకంటే మీ పేరు పతిత పావన్, సో మీ పేరు అనేది సార్థకం అవ్వాలంటే మాలాంటి పతితుల్ని మీరు తరించాలి, అప్పుడే మీ పేరు సార్థకం అవుతుంది స్వామి అంటారనమాట, చాలా వినయంతో అనమాట. ఎంత పెద్ద రాజా తాలూకా మినిస్టర్స్ అని అహంకారం కాదు, అయ్యో మేము ఇలాంటి యవ్వనాలు ఇలాంటి ముస్లిం వాళ్ళ దగ్గర మేము సర్వీస్ చేస్తున్నామని వాళ్ళు బాధపడుతున్నారనమాట. ఈ మధ్యకాలంలో ఎవరైతే దుబాయ్లో మస్కాట్లో ఇలాంటి ముస్లిం దేశాల్లోని షాహ దగ్గర పనిచేస్తారు వాళ్ళు ఎంత ఆనందంగా పొగరుతో ఇండియా వస్తారు, విఆర్ ఎన్ఆర్ఐస్ అంటారు. అరే బాబు ముస్లిం దేశంలో మీరేదో ముస్లిం రాజా, సే పూర్వంలో అయితే ముస్లిం దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనిటీ నుంచి బహిష్కరించేవారు, ఇప్పుడు అలాంటి వాళ్ళని పొగడతారు, హీస్ ఫ్రమ్ దుబాయ్ అంటారు. అరే బాబు దాంట్లో ఏంటి గొప్పది, భారతదేశం నుంచి బయట అడుగు పెట్టారంటేనే దాంట్లో చాలా గొప్పది, ఏంటి గొప్పది ఎవరికి అర్థమవ్వదు, కానీ సంథింగ్ ముస్లిం వాళ్ళని. యాక్చువల్గా పురాణాల్లో అంటారు ఈ మాసాహారం అనేది రెండు రకంగా ఉంది, ఒక మాసాహారం అంటే మనం మాసం తింటున్నాము కనుక మనం మాసాహారం చేస్తున్నాము, ఇంకొకటి ఎవరైతే మాసాహారం చేస్తున్నారో వాళ్ళతో సాంగత్యం ఉండడం కూడా మాసాహారం చేయడం అని శాస్త్రం అంటుంది. ఇప్పుడు ఊహించండి ప్రతిరోజు మాసాహారం చేస్తుంది, మాసాహారం చేసిన వాళ్ళు ఒక సాంగత్యంలో కూడా ఉండకూడదు, పాపం పాపం, అలాంటి పరివేశంలో అలాంటి వాళ్ళు మొహం కూడా చూడకూడదు అని శాస్త్రం అంటుంది. బెంగాలీలో భజన ఉంది కదా, జరముఖే భాయ్ హరి కో థానాయ్ తరకాచు తుమి జయో నా, జర ముఖ దేఖే భులె జావె హరి తర ముఖ పానె చేయో నా. ఎవరు నోట నుంచి భగవంతుడు తాలూకా నామం రాదు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరు మొహం చూసి భగవంతుణ్ణి మర్చిపోతారు అలాంటి వాళ్ళ మొహం చూడకూడదు అని శాస్త్రం అంటుంది. సో వీళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మేము వైష్ణవ సంగత్యం లేము, ఏదో ముస్లిం రాజాకి సేవని అందిస్తున్నాము, మాలాంటి పతితులకి ఇంకా ఎటువంటి హోప్ లేదు, మీరే మా హోప్, దయచేసి మమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని. సో ఇక్కడ సనాతన గోస్వామి రూప గోస్వామి మనకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు, ఈ నామం అనేది భగవంతుడికి అప్రోచ్ అవ్వడం అనేది మన ఎలాంటి భావంలో ఉండాలి, మన మనస్తత్వం ఎలా ఉండాలి స్వామి దగ్గర వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు ఎవరైనా అనొచ్చు అంటే వాళ్ళైతే సాక్షాత్ భగవంతుడి దగ్గరికి వెళ్ళారని వెంటనే ఆ వినయభావం వచ్చిందేమో, అలా కాదు. ఇప్పుడు మనం నామం తీసుకున్నప్పుడు కూడా నామంలో స్వామిలో ఎటువంటి తేడా లేదు. సో మనం నామం తీసుకున్నప్పుడు కూడా మనం అలాంటి భావంలోనే ఉండాలి. మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేసినప్పుడు మన భావం అలానే ఉండాలి. మనం శ్రీ విగ్రహ దగ్గర నిలబడినప్పుడు కూడా మన భావం అలాంటే ఉండాలన్నమాట. చాలా వినయభావంతో ఎంత సింపుల్గా చైతన్య మహాప్రభు అన్నారు, త్రినాదపి సునిచేనా తరోరపి సహీసున, పాటిస్తున్నావా? వినయంగా ఉండాలి. గడ్డికైనా చెట్టుకైనా సహనం ఎక్కువ ఉండాలి. అది మనం డివోటీ తాలూకా లక్షణాలు. ఆ భావంలో జపం చేయాలి, అప్పుడే ఆ జపం తాలూకా ఫలితాన్ని మనం చూడగలుగుతాము. దాని ఒక హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా పవర్ఫుల్. మీరు భావం లేకుండా చేసినా, హాస్యంగా చేసినా, ఏదో పరిహాసం చేస్తూ చేసినా, వెటకారంతో చెప్పినా, దాని ఒక పవర్ అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వినయ భావంలో కంప్లీట్ ట్రీట్మెంట్ డాక్టర్ చెప్పినలాగా డైట్ కూడా ఫాలో చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి, అన్ని మెడిసిన్స్ కూడా తీసుకోవాలి, అప్పుడు ఈ భవరోగం నుంచి విముక్తులు అవుతాము. పర్ఫెక్ట్గా నామం అనేది వస్తుంది. ఆ నామ ఉచ్చారణలో చాలా పవర్ ఉంటుంది, వినయభావం. సత్స్వరూప్ మహారాజ్కి శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన ఈ ఉపదేశం, శ్రీల ప్రభుపాద్కి సత్స్వరూప్ మహారాజ్ అడిగారు, చాంటింగ్ అనేది ఎలా మంచిగా చేసుకోవాలి, చాంటింగ్ చేసినప్పుడు ఎలా ఏ భావంలో ఉండాలి. అప్పుడు శ్రీల ప్రభుపాద్ చాలా మంచిగా చెప్పారు, చాంటింగ్ చేసినప్పుడు మీ భావం ఎలా ఉండాలంటే, దిస్ ఈజ్ మై లాస్ట్ డే, ఇకపైన రేపు నేను బ్రతుకుతానా లేదా తెలియదు, లాస్ట్ డే, దిస్ ఈజ్ మై లాస్ట్ మాల అనుకోండి. ఇలా చూస్తూ ఉండిపోకూడదు, బాబు ఇంకా 12 ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయి అంటే అప్పుడు భావం రాదు. అది చేసినప్పుడు మీ మైండ్కి మీరు చెప్పుకోండి, బాబు లాస్ట్ లాస్ట్, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు చేయడం అవసరం, తర్వాత చేద్దాం, లాస్ట్ లాస్ట్ అని అనుకుంటూ చేయాలి. లాస్ట్ నామం, లాస్ట్ డే, లాస్ట్ బ్రీత్, ఇకపైన నాకు ఛాన్స్ ఉంటుందో లేదో చేయడం. పరీక్షిత్ మహారాజ్కి అయితే ముందు నుంచి తెలుసు 7 రోజులు ఉన్నాయని, మనకు తెలియదు 7 నిమిషాలు ఇంకా ఉన్నాయా లేదా కూడా తెలియదు. చూసాం కదా, భారతదేశం ఒక ప్రెసిడెంట్ చూసాం కదా, మాట్లాడుతూ పరంపదించారు, అవునా? ఎవరది? అబ్దుల్ కలాం. స్టేజ్ మీద మాట్లాడుతూ కొలాప్స్ అయిపోయారు. మన ఇస్కాన్లో కూడా గోరుగోవింద మహారాజ్ అని ఒక సన్యాసి ఉండేవారు, భగవంతుడి గురించి చెప్తున్నారు, చెప్తూ రాధా కృష్ణ చెప్తూ శ్వాసం పోయింది. మరుసటి నిమిషం మనం గాలి పీల్చగలుగుతాం లేదా మనకు తెలియదు, కానీ మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఏం పర్వాలేదు ఇంకా చాలా టైం ఉంది అని. ప్రతి నిమిషం అలా ఆలోచించాలి, లాస్ట్ బ్రెత్, మంచిగా జపం చేసేసుకుంటాను, లాస్ట్ మాల బాగా చేస్తాను, భావంతో చేస్తాను, అలా చిల ప్రభుపద సత్స్వరూప్ మహారాజ్తో అన్నారు. అప్పుడు నీ చాంటింగ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అన్నారన్నమాట. సో ఎంత దీనభావంలో, సి భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు పొగరుతో వెళ్ళకూడదు, చాలా వినయభావంతో వెళ్ళాలి. సి సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇలా చెప్పినప్పటికీ వాళ్ళు ఒక వినయం చూసి స్వామి ఏమన్నారు తెలుసండి, ఆపు ఆపు అన్నారు, ఇంకా ఆపండి, సరిపోయింది ఇంకా ఆపండి, మీరు ఇలా మాట్లాడితే నేను భరించలేకపోతున్నాను, అసలు మీరు అసలు ఎవరు, నా నిత్య సేవకులు కానీ ఇలా మాట్లాడుతున్నారు, అసలు మీరు ఇలా మాట్లాడొద్దు, నా గుండె పగిలిపోతుంది, ఇంకా మొక్కలు మొక్కలు అయిపోతుంది, ఆపండి అని చెప్పారన్నమాట. అంటే ఇంతలాగా వినయం, చైతన్య మహాప్రభు ఏడ్చేస్తున్నారన్నమాట వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఆపండి, ఇంకా సరిపోయింది ఆపండి అంటున్నారన్నమాట. మనని చూసి కూడా భగవంతుడు అంటారన్నమాట, ఇంకా ఆపు బాబు, ఇంకెంత పొగరు, 3-bedroom ఫ్లాట్ నాకు విశాఖపట్నం. ఏంటా విశాఖపట్నం ఏంటో, ఆ భారత్ మ్యాప్లో ఎక్కడో కనిపిస్తుంది, ఎవరి దగ్గర మనకి ఇంత గర్వమో, త్రిలోకనాథుడి దగ్గర, ఎవరైతే మొత్తం 3 లోకాలకే నా ఫ్లాటు, నా FDలు, నా ప్రాపర్టీ, ఎంత ధనం, ఎంత డబ్బు, ఎంత బుద్ధి, ఎంత అందం, దేనికి మనకు అంత పొగరు. అసలు భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు చాలా వినయంగా, భగవంతుడి దగ్గర వెళ్ళడమే కాదు వినయం అనేది మనకి ఎల్లప్పుడూ ఉండాలి. అసలు భగవంతుడు ఒక హృదయము, ఒక గుండె మొక్కలు మొక్కలు అయిపోతే మన్ని చూసి భగవంతుడు ఆలోచిస్తారన్నమాట, బాబు నీ దేనికి పొగరు, ఆయనకి అదే పెద్ద ఆశ్చర్యం అన్నమాట. దేనికి అంత పొగరు? ఏముందని దేంట్లో? నీలో ఏముంది అంత పొగరు? ఆ ఒక అహంకారం అనేది పోవాలి, వినయ భావంతో. సీ ప్రాబ్లం ఏంటంటే, ఒక అడిగేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ అడిగేవాడికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ మనం చూస్తాం డబ్బులు ఇచ్చే ముందు. బట్టలు కొంచెం చిరిగిపోయి ఉండాలి, కొన్ని రోజుల నుంచి తినలేదని మొహం కనిపించాలి, మనం చక్కగా మంచి బట్టలు స్టార్చ్ ఐరన్ వేసేసుకొని చక్క పౌడర్ వేసేసుకొని పర్ఫ్యూమ్లు కొట్టేసి ఓ రూపాయి ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? మామూలుగా అడుగుతున్నాను, ఇస్తారండి? ఎవరు ఇవ్వరు. అయిపోవే పని చేసుకో అంటారు, చక్కగా ఉన్నాం చూడ్డానికి అంటారు. అదే కొంచెం బట్టలు చిరిగిపోయి ఉండి మొహం అంతా ఉంటే ఎవరికైనా జాలి వేసి అయ్యో పాపమని ఇచ్చేస్తారు. అలా వెళ్ళాలి మన మొహం, అలా ఉండాలి. స్వామి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మనం చూసి జాలి వేయాలి, పాపం వీళ్ళు. మనం అలా వెళ్ళాం కదా, ఎంత పొగరుతోని 10 రూపీస్ వేస్తున్నాను హుండీలో, మీరు 1 రూపీ వేస్తున్నారా? అంతేనా మీరు ఇచ్చారా? నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను డొనేషన్. అక్కడ స్వామి గుండె మొక్కలు మొక్కలు అయిపోతాయి. బాబోయ్ ఇతను అహంకారం, ఏమి ఇచ్చేస్తున్నావు నాకు, అంత గొప్పగా ప్రతి అందరు తెలుసుకోండి నేను ఇచ్చాను అని ఆ భావంతో వెళ్తే స్వామి ఇష్టపడరు. మన అహంకారం నుంచి చెడు వాసన వస్తుంది. ఆయనకి కావాలి మన వినయ భావం. మనం అలా వచ్చినప్పటికీ ఆ శ్రీ విగ్రహ దగ్గర నిలబడినప్పటికైనా ఏడ్చేస్తూ ప్రార్థన చేయాలి, స్వామి ఎన్నెన్నో జన్మాల నుంచి ఎన్నెన్నో శరీరం మారుస్తూ ఎన్నెన్నో యోనిల్లో తిరిగాను, ఇంకా సరిపోయింది, నాకు ఇంకా వద్దు, మీ దగ్గర నేను ఎలా వచ్చేయాలి కనుక దయచేసి నన్ను మీరు గైడ్ చేయండి, ఈ కామ క్రోధ మోహ మద మత్సరి నుంచి నన్ను విముక్తులు చేయండి, ఈ నిత్య అహంకారాన్ని తీసేయండి. నేను ఇది మన చేతిలో లేదు, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము ప్రవచనాల్లో వింటాము కానీ దాన్ని తీయలేకపోతున్నాం మన శరీరం నుంచి, అది అలా చుట్టుకొని ఉంది. అందుకోసం ఆయనకే అడగాలి, నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఆ మిథ్య అహంకారం అనేది పోలేదు, దయచేసి మీరేదో చేయండి. వైష్ణవాల్ని సేవ అందించాలి, నిన్నమైన సేవలు, అప్పుడు మన అహంకారం పోతుంది. అందరికీ నమస్కారం పెట్టాలి. ఎవరైతే వైష్ణవులు వాళ్ళు ఒక కృప ఉంటేనే ఈ అహంకారం అనేది పోతుంది. వీళ్ళు ఒక భావం చూడండి, ఎంత చక్కగా చైతన్య మహాప్రభు దగ్గర వచ్చి వినయంగా స్వామి మమ్మల్ని స్వీకరించండి అని. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తారన్నమాట. అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ వీళ్ళు అంటున్నారు, మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి రామ్కెలి నుంచి, ఎందుకంటే ఈరోజు అయితే ఇతను బాగానే ఉన్నాడు, నవాబ్ హుసేన్ చక్కగా మాట్లాడుతున్నాడు, కానీ మేబీ 2-3 రోజుల్లో తను మనసు మారిపోతే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతారు, తర్వాత మీరు ఇంతమందిని తీసుకుని వృందావనం వెళ్ళకూడదు, వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళండి, ఇంతమందిని తీసుకువెళ్తే ఎవరైనా అనుకుంటారు ఇతను ఏదో గొప్ప మ్యాజిషియన్ లాగా ఉన్నాడు, ఎందుకు అంతమంది తను వెనక వెనక వెళ్ళిపోతున్నారు, మీ మీద ఎవరైనా దాడి చేసుకోవచ్చు ఆక్రమించవచ్చు, దయచేసి మీరు వెనక వెళ్ళిపోండి అని చెప్తారన్నమాట. అయితే వీళ్ళు ప్రార్థనని వద్దనుకుంటా భగవంతుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు జగన్నాథ్పూరికి. తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ బృందావనికి బయలుదేరదామని ప్లాన్ వేస్తారు. ఈ లోపల రూపగోస్వామి ఏం చేస్తారంటే ఒక మెసెంజర్ని పంపిస్తారనమాట జగన్నాథ్పూరికి, ఎప్పుడైనా చైతన్య మహాప్రభు బృందావన్ బయలుదేరవాలనుకుంటే నువ్వు నాకు మెసేజ్ పెట్టువండి. సో ఎప్పుడైతే ఇలా ప్లాన్ వస్తుంది వెంటనే ఆ మెసెంజర్ వెళ్తాడు రూపగోస్వామితో, అంటారనమాట చైతన్య మహాప్రభు బృందావన్ కోసం బయలుదేరుతున్నారని. ఇతను వెంటనే ఏం చేస్తాడంటే రిజైన్ చేసిస్తాడు, ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేసిస్తాడు. రిజైన్ చేసి తను అనుపం ఇద్దరు పారిపోతారు ఇంకా. కానీ ఇతను ఏం చేస్తారంటే పారిపోయిన ముందు రూపగోస్వామి ఏం చేస్తాడంటే ఆయన ఒక డబ్బుని 3 భాగాల్లోని డిస్ట్రిబ్యూట్ చేసిస్తారు. 50% బ్రాహ్మణాలకి భక్తులకి వైష్ణవులకి ప్రచార సేవలు ఉపయోగించండి అని చెప్పి ఇచ్చేస్తాడు. 25% తన బంధు బాంధవులకి, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు అసూయతోనే తిని ఇబ్బంది పెడతారు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా 25% ఏం చేస్తాడంటే ఒక లాలాజీ అని ఒక జమీందార్ దగ్గర పెట్టాడనమాట, మీరు ఉంచండి మాకు ఒకవేళ ఎప్పుడైనా అవసరం ఉంటే నేను వస్తాను ఈ డబ్బుల కోసమని తనసి పరుగులు అనమాట వెళ్ళిపోతాను. ఇక్కడ సనాతన గోస్వామి కూడా రిజైన్ చేద్దామంటే తిని ఒప్పుకోడు, తిని ఒప్పుకోడేమో అని అనుకొని తను భయపడతాడు. ముగ్గురు ఒకేసారి రిజైన్ చేస్తే తను ఏమైనా డౌట్ వస్తుందేమో అని తను ఏం చేస్తాడు, రిజైన్ చేయడు, సిక్ లీవ్ పెట్టేస్తాడు. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అని లీవ్ పెడతాడు అనమాట. సరే ఏం పర్లేదు, ఆరోగ్యం బాగాలేదు, బాగా రెస్ట్ తీసుకొని తినంటాడు. కానీ కొన్ని రోజులు అయిపోయింది, ఇతను ఏదో రావట్లేదు, అంతలాగా ఆరోగ్యం బాగాలేదా అంటే టెన్షన్ పడతాడు. ఎందుకంటే నవాబ్ హుసేన్కి ఈ రూపగోస్వామి మరియు సనాతన గోస్వామి చాలా ఇష్టం అనమాట. సో రాజవైద్యుని పంపిస్తాడు అనమాట, ఎందుకు ఇతను ఇంకా రాలేదు అని. రాజవేద్యులు వింటాడు, సనాతన గోస్వామి చెక్ చేస్తాడు, అంత బాగానే ఉంది, మళ్ళీ వెనక వెళ్తాడు, ఏమి లేదండి చాలా బాగున్నాడు అని. ఇక్కడేమవుతుందంటే ఇతను ఎందుకు రావట్లేదని తనే వెళ్ళాలి అని అనుకుంటాడు నవాబ్ హుస్సేన్. ఇక్కడ సనాతన్ గోస్వామి డైలీ కార్యక్రమం ఏంటంటే చక్క బ్రాహ్మణాలందరినీ పిలిచేసి రోజు ఇంట్లో భాగవతం పారాయణం భాగవతం క్లాసులు అవుతున్నాయన్నమాట, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట. సో చక్కగా వీళ్ళందరూ ఇలా రౌండ్గా కూర్చొని ఉంటూ భాగవతం చర్చిస్తూ ఉంటే అప్పుడు నవాబ్ హుస్సేన్ లోపలికి వస్తాడు. ఆయన వచ్చి ఆశ్చర్యం, ఆరోగ్యం బాగాలేదన్నాడు, చక్కగా ఇంతమంది ఇక్కడ భాగవత పారాయణ అవుతుంది అని. ఎప్పుడైతే తను నవాబ్ హుస్సేన్ లోపలికి వస్తారు, సనాతన్ గోస్వామి వెంటనే లేచిపోతారనమాట, తన్ని గౌరవిస్తారనమాట. చాలామందికి దీనిలో కూడా అబ్జెక్షన్ ఉంది, ఎందుకు ఆ ముస్లిం రాజ్యం చూసి ఆయన ఎందుకు లేయాలి, ఆయన ఎంత గొప్ప వైష్ణవుడు. కానీ శాస్త్రులు అంటారు ఎవరైతే మనకైనా గొప్ప పదవిలో ఉన్నారో వాళ్ళని గౌరవించడం అది మన డ్యూటీ అన్నట్టు. సో వాళ్ళు మనకి ఇష్టం ఉన్నా లేనా ఆ పదవికి మనం గౌరవించాలి, ఎందుకంటే తను ఒక రాజా అన్నమాట. సో సి ఇలాంటివి మీరు చూస్తే రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, చైతన్య మహాప్రభు ఒక శరణాగతికి వెళ్ళే ముందు కూడా శాస్త్ర రాయడం మాత్రం మొదలుపెట్టేశారు. రూప గోస్వామి హంసదూత అని ఒక పుస్తకం రాశారు, సనాతన గోస్వామి కూడా సదాచార పద్ధతి అని రాశారు. అంటే సదాచారం అంటే మన ఆచారం, మన వ్యవహారం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని అన్నీ ముందే రాశారు. సో వాళ్ళకి ఆ జ్ఞానం అయితే ముందు నుంచి ఉంది, ఎలా ఇతరులని గౌరవించాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి. సో ఆయన చాలా చక్కగా లేచి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోండి అంటారు. నవాబ్ హుస్సేన్ కూడా తను చాలా ప్రేమతోని, నేను ఎప్పుడు నీకు తమ్ముడుగా అనుకుంటాను, నువ్వు ఎందుకలా నన్ను వదిలేసి ఇలా ఉంటున్నావు, రారా వెనకొచ్చేయి, చాలా పనులు ఉన్నాయి, నేను ఒరిస్సా వెళ్ళాలి, అక్కడ ఆక్రమించి నా ఒక రాజ్యాన్ని పెంచాలనుకుంటున్నాను, మరి నేను వెళ్ళినప్పుడు రాజ్యం ఎవరు చూసుకుంటారు, నువ్వే కదా దాన్ని పరిపాలించాలి, రారా అంటారన్నమాట. ఇతను అత్యంత వినయంతోనే నేను ఇంకా రాలేనండి, దయచేసి నన్ను క్షమించండి, ఇకపైన నేను ఇంకా పని చేయాలదలుచుకోవట్లేదు, నన్ను కైండ్లీ రిలీఫ్ చేయండి. ఇతను మంచిగా మళ్ళీ అంటాడు, నేను నీకు అన్నేలాగా ఉన్నాను కదా, నువ్వు నన్ను అలా మోసం చేస్తావా అని. మళ్ళీ ఇతను అంటాడు, లేదు నేను ఇంకా భాగవతం చదవాలి, ఇదే ఇప్పుడు నా జీవిత గమ్యం. ఇంకా అతను కోపం వచ్చేసి తన్ని బంధించేస్తాడు, కారాగారంలో వేసేస్తాడు. నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యాలి లేదంటే అవ్వదు అని కారాగారంలో వేసేస్తాడు. ఎప్పుడైతే సనాతన గోస్వామికి కారాగారంలో వేసేస్తారో రూప గోస్వామి సనాతన గోస్వామికి ఒక లేఖ రాస్తారన్నమాట, నువ్వు ఏం భయపడవద్దు అన్నయ్యా, లాలాజీ అని ఒకతని దగ్గర నేను డబ్బులు ఉంచాను, ఆ డబ్బులు తీసుకొని ఆ కారాగారు ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో ఆ జైలర్కి ఇచ్చేసి నువ్వు అక్కడ నుంచి పారిపో అంటావు. సో తను కూడా తన కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే తను ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో వెంటనే ఆ డబ్బులు ఏదైతే ఆ లాలాజీ దగ్గర ఉంది అక్కడ నుంచి తీసుకొని ఆ జైలర్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు సనాతన గోస్వామి. సో అక్కడ చైతన్య చరితామృతంలో ఉంది అని ఎంత తీయగా మాట్లాడతారు ఆ జైలర్తోని. తనతో అంటారనమాట, అసలు నువ్వు ఎలా ఉన్నావంటే జిందాపీర్ లాగా ఉన్నావు. జిందాపీర్ అంటే ఎలా అయితే మన హిందువుల్లోని మనము సాధువు అంటాము, రిషి అంటాము, అలానే వాళ్ళు ఎవరైతే సాధువులు వాడిని పీర్ అంటారనమాట. సో అతను అంటారు నువ్వు జిందాపీర్ లాగా ఉన్నావు, అంటే లివింగ్ సెయింట్ అనమాట, అంటే ప్రత్యక్ష ఋషిగా ప్రత్యక్ష సాధువుగా ఉన్నావు నువ్వు, నీలో ఎంత మంచి గుణాలు ఉన్నాయి అసలు. అతనికి అంటారనమాట, నీ పురాణే కాదు అన్ని శాస్త్రాల జ్ఞానం కూడా ఉంది, నేను చూస్తూ ఉన్నాను, ఈ రోజు కాదు కదా మన సంబంధాలు, ఎప్పుడో నుంచి గమనిస్తున్నాను, అసలు నీలో ఉన్న జ్ఞానం ఎవరిలో లేరు, ఎవరిలో లేదు అసలు, ఎంత బాగా ఉంటావు నువ్వు అంటారనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులకి ఏం కావాలి, ఎవరైనా పొగిడితే చాలు ఆ హ్యాపీ అన్నీ మర్చిపోతారు. అవునా నేనేనా, అవును నిజమేనండి, నేను అలానే ఉన్నాను యాక్చువల్గా, చాలా హ్యాపీ అయిపోతాడనమాట. సో తను అంటాడు మళ్ళీ ఏమనుకోకపోతే ఈ 5,000 బంగార నాణేలు ఇస్తాను, దయచేసి నన్ను వదిలేయండి. అతను అనుకుంటే రావు నిజమే, నేను ఎంత బాగుంటాను. అప్పుడు సనాతన గోస్వామి అంటారనమాట, చూడు నేను ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, మెక్కాకి వెళ్తాను నేను. ఇప్పుడు మెక్కాకి వెళ్ళిన వాళ్ళకి నువ్వు సాయం చేస్తే నీకు ఎంత పుణ్యం ఒకసారి ఆలోచించు. తర్వాత శాస్త్రంలో కూడా ఉంది, ఎవరైతే బంధనాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి బంధనాల నుంచి విముక్తులు చేస్తే భగవంతుడు కూడా నీకు ఈ భవసాగర్ బంధనాల నుంచి విముక్తులు చేస్తారు అని ఎన్నెన్నో మంచి మాటలు అంటారనమాట. దీని క్లిక్ అవుతుంది, ఆ బాగుంది కదా అని. యాక్చువల్గా అందుగురించి మన ఒక ఇస్కాన్ సంస్థలో మనం ప్రచారంకి ఎంత విలువ ఇస్తాం, ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడింది ఇతరుల్ని భవబంధాల నుంచి విముక్తులు చేయడానికి మనం కృషి పడితే మనం కూడా ఈ భవబంధనాల నుంచి విముక్తులు అవుతాము అంటారు కదా శాస్త్రంలో. ఇంకొకరి కోసం మీ టికెట్ బుక్ చేయండి, మీ టికెట్ ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఎవరు ఒక్కరికి మంచి భక్తులుగా మనం తయారు చేయగలిగితే మనం ఫ్రీగా గోలోక బృందావన్ వెళ్ళగలుగుతామన్నమాట. అందుగురించి కదా శ్రీ ప్రభుపాద ఏమన్నారు, శాస్త్ర వితరణ ప్రచారం చేయడం దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ బిజినెస్ అన్నారు. ఇది మన ఫ్యామిలీ బిజినెస్ అన్నారు, ప్రచారం చేయాలి. ఇస్కాన్ అంటే ఓన్లీ మనం జపం చేసి కూర్చోవడం కాదు, ఇంకెవరికి చెప్పాలి కృష్ణుడి గురించి. ఒకవేళ మనం మంచి భక్తులుగా తయారవ్వలేకపోయినా వాళ్ళైనా మంచి భక్తులుగా తయారవుతే మనం తరిస్తాం, మన టికెట్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. చాలా చక్కగా నచ్చ చెప్తాడనమాట. సో తను ఆల్మోస్ట్ ఆల్ 5,000 నాణేలు చేతిలో పట్టుకున్న తర్వాత మళ్ళీ వదిలేస్తాడు. అలా కాదండి, ఒకవేళ తను అడిగాడు అనుకోండి, ఇతను ఏమైపోయాడంటే నేనేం చెప్పాలి? అప్పుడు సనాతన గోస్వామి అంటారు, ఏం లేదు, నువ్వు ఏమంటావంటే తను పొద్దున పొద్దున అదే మలమూత్రాలు వదిలేయడానికి ఆ రోజుల్లో బాత్రూమ్ లేదు కదా, దొడ్డకి బయటికి వెళ్తారు కదా, అలా వెళ్ళాడు నది తటం దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి నది లోపల దూకిపోయాడు, దూకిన తర్వాత ఎక్కడో మునిగిపోయాడు, మేము ఎంత వెతుకున్నా తన శవం కూడా దొరకలేదని చెప్పి అన్నారు. తను ఇంకోసారి ఆలోచిస్తున్నాడు. అప్పుడు సనాతన గోస్వామి ఏం చేశారు, ఇంకా 2,000 నాణేలు పెట్టారన్నమాట. మొత్తం ఇది ఎంత అయింది? 7,000. అప్పుడు తను వెంటనే తీసేసుకున్నాడు. ఏం పర్లేదని చెప్పేస్తానండి, ఏదో ఒకటి చెప్తానండి, మీకోసం ఏదైనా చేస్తాను. డబ్బుల గురించి కాదనుకోండి, మన రిలేషన్ అలా ఉంది. నేను హ్యాపీ అయిపోతారనమాట, వెంటనే అక్కడ నుంచి పరిగెత్తారనమాట. సో సనాతన గోస్వామితో పాటు ఇషాన్ అని తను ఒక సేవకుడు అనమాట, ఇద్దరు పరిగెత్తారనమాట. కాకపోతే శ్రీ సనాతన్ గోస్వామి అనే పేరు వాడుతున్నాను. సనాతన్, రూప ఈ పేరు అనేది చైతన్య మహాప్రభు ఇచ్చారు. వాళ్ళ పేరేంటి? దాబీర్ ఖాస్, సాకర్ మలిక్. అండ్ పూర్వంలో ఉన్న పేరు అమరు, సంతోష్. కానీ ఈ పేరు ఏ రోజైతే రామ్కేలీలో మధ్యరాత్రిలో చైతన్య మహాప్రభుతో వాళ్ళు కలుస్తారో అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళకి ప్రేమతో ఈ పేరుని ఇస్తారనమాట. ఎందుకంటే రూపగోస్వామి గోలోక బృందావనంలో రూపమంజరి రూపంలో భగవంతుని సేవ అందిస్తారు, అండ్ సనాతన్ గోస్వామి రతిమంజరిగా భగవంతుని సేవ అందిస్తారు. సో అది వాళ్ళ పేర్లు అన్నమాట, రూప అంటే రూపమంజరి. సో అప్పుడు ఈ సనాతన్ గోస్వామి అండ్ ఇషాన్ ఇద్దరు. ఇప్పుడు సనాతన్ గోస్వామి ఆయన చాలా రోజులు మినిస్టర్గా ఉన్నారు కదా, చాలా ఇంటెలిజెంట్. సో ఆయన మెయిన్ రోడ్ నుంచి వెళ్ళారనమాట, ఆయన జంగల్ నుంచి అంటే అడవి లోపల నుంచి వెళ్తారనమాట, చాలా కఠినమైన దారి. సో అప్పుడు ఎవరు వాళ్ళని పట్టుకోలేరు కదా అని. సో అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అది చాలా టైర్డ్గా ఉంది, ఎందుకంటే దారులు, ఏ షాపు రాదు, ఏ నీళ్ళు లేదు, ఏ భవన ఏమీ ఉండదు, అలా వెళ్ళిపోవడమే. మొత్తం మీద వాళ్ళు బీహార్ తాలూకా జంగల్ లోపల నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్తూ 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 ఒక పతరా అని ఒక ప్లేస్కి వస్తారు. పతరా, ఆ పతరా అనే ప్లేస్ ఎలా ఉందంటే చాలా ఎక్కువ కొండలు ఉన్నాయన్నమాట. ఆ కొండల్ని పార్ చేయాలంటే చాలా కష్టం, అంటే క్రూర జంతువులు కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఇలా వెళ్తూ 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 ఒక భవనం కనిపిస్తుంది, ఎవరో ఒక జమీందారు ఆ బౌండరీలో ఉంటున్నారనమాట. సో అతను అనుకుంటారు, ఈ జమీందారు దగ్గర వెళ్ళి ఏదో సాయం అడుగుతానని. ఈ జమీందారు దగ్గర అప్పుడు ఒక జ్యోతిషుడు కూర్చొని ఉన్నాడనమాట. సనాతన గోస్వామి చూసి జ్యోతిష్ అంటాడనమాట జమీందార్తోనే, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు అతనికి ప్లేస్ ఇవి ఉండడానికి ఏం పర్వాలేదు అని. సో అప్పుడు ఈ జమీందారు సనాతన గోస్వామితో చాలా మంచిగా మాట్లాడడం మొదలు పెడతారనమాట, చాలా తీయగానే, రండి రండి కూర్చోండి కూర్చోండి, ఏం పర్వాలేదు, ఇక్కడే ఉండండి, మీకేం కావాలి, బియ్యం ఇస్తాను, మీరు వంట చేస్తారా అని అన్నీ ఇస్తారనమాట. సో అప్పుడు సనాతన గోస్వామి నది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వస్తున్నారనమాట. దారిలో సనాతన గోస్వామి ఆలోచిస్తారు, ఇతను ఎందుకు అంతలాగా మంచిగా మాట్లాడుతున్నాడు నాతోనే. బెంగాలీలో చెప్తారనమాట, అతి భక్తి చోరే లక్షణ్, ఎక్కువ ఎక్కువ భక్తి చూపిస్తున్నాడే ఏదోటి ఉంది, అంత తీయగా అంత స్వీట్ స్వీట్గా ఏం పర్వాలేదండి తీసుకోండి అని ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే. అప్పుడు సనాతన గోస్వామి తన సేవకుడికి అడుగుతాడనమాట, ఏ నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? సో అంటాడు, ఓ ఉన్నాయి, తన దగ్గర యాక్చువల్గా 8 బంగారు నాణేలు ఉన్నాయన్నమాట. కానీ తను అబద్ధం చెప్తాడు, 7 ఉన్నాయంటాడు, 7 నాణేలు ఉన్నాయన్నమాట. అప్పుడు సనాతన గోస్వామి కోపం వస్తుందన్నమాట, ఇది కాలయమ ఎందుకు డబ్బులు తీసుకొని తిరుగుతున్నావు, ఈ డబ్బుల గురించి ఎవరొకరు మనల్ని చంపేస్తారు, ఇలా రా డబ్బులు ఇవ్వు అంటారు. వెంటనే తన దగ్గర నాణేలు తీసుకొని ఆ జమీందారు దగ్గర వెళ్ళి తన చేతిలో పెట్టేస్తారనమాట, ఇగో తీసుకోండి అని, నా దగ్గర ఇది ఉన్నాయండి, ఈ డబ్బులు నేను మీకు ఇస్తున్నాను, దయచేసి నా ఎవరికైనా పంపించండి, నాకు సాయం చేయండి, నేను ఈ కొండని దాటి వెళ్ళాలి అంటారు, నేను చాలా తొందరలో ఉన్నానండి, నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అప్పుడు ఆ జమీందారు అంటారనమాట, చాలా మంచి పని చేశారు, ఇది మీరు నాకు ఇచ్చేశారు, నేను ఇప్పుడే ప్లాన్ వేస్తున్నాను రాత్రి మీరు పడుకున్నప్పుడు మీకు ఎలా చంపాలని, మీరే వచ్చి ఇచ్చేసారు, చాలా మంచి పని చేశారు, కాకపోతే నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే నేను ఏం ప్లాన్ చేశాను మీకు ముందు నుంచే తెలుసు కనుక మీరు ఏదో పవర్ ఉంది, మీ డబ్బులు నాకు వద్దు అంటాడు, మీరు తీసుకొని పర్లేదు నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే సనాతన గోస్వామి అంటారనమాట, ఈరోజు మీరు మమ్మల్ని చంపకపోయినా ఇంకెవరైనా చంపుతారు డబ్బుల కోసం, సో నాకు డబ్బులే వద్దు మీరు తీసుకోండి, దయచేసి నాకు ఎవరో ఇవ్వడానికి. అప్పుడు తను ఒప్పుకుంటాడు, 4 ఇస్తాడనమాట సనాతన గోస్వామికి అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి. అప్పుడు సనాతన గోస్వామి ఈశాన్ వైపు చూసి మళ్ళీ అడుగుతారు, ఇంకేమైనా ఉందా అంటారు. అవును ఉంది ఇంకొక్కటి. అప్పుడు సనాతన గోస్వామి అంటారనమాట, నీకు ఇంకా మాయా వెళ్ళలేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి, నీలాంటి సేవకుడు నాకు వద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇది ఉంది కదా నీ దగ్గర తీసుకుని వెళ్ళిపో అంటారు. తను వెనక వెళ్ళిపోతారు, సనాతన గోస్వామి ఒక్కరే వెళ్ళిపోతారు. ఆ నలుగురు సాయం తీసుకొని మొత్తం మీద పరిగెత్తి పరిగెత్తి ఆ కొండ ఎక్కి ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కి అలా కష్టపడి కష్టపడి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యూపీ ఎంటర్ అవుతారు. యూపీలో హాజీపూర్ అని ఒక ప్రదేశానికి చేరుతారు. ఆ హాజీపూర్ ప్రదేశంలో ఒక చిన్న తోట ఉందన్నమాట. ఆ తోటలో కొంతసేపు జస్ట్ కూర్చోవడం, ఎందుకంటే ఆగకుంట నడిచారనమాట, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ ఆ ప్రదేశంలో ఆయన ఒక బ్రదర్ ఇన్లా, శ్రీకాంత్ పేరు మీద ఆయన ఒక బ్రదర్ ఇన్లా ఉన్నారు. ఆయన గుర్రాలు అమ్మడం కొనడం ఆ బిజినెస్ చేసేవారనమాట. ఆయన కూడా ప్రభుత్వం కోసమే పనిచేసేవారనమాట. సో అప్పుడు ఆయన వస్తారనమాట సనాతన గోస్వామిని కలవడానికి. ఆయన వచ్చి బాగా ఇచ్చేస్తారనమాట, తిడతారనమాట, ఏంటి ఇలా చేస్తావు, ఏంటి నీ వేషధారణ చూడు ఎలా తయారయ్యావు, మామూలుగా పెద్దవాళ్ళు తిట్టినట్లు, చక్కని గవర్నమెంట్ జాబు అన్ని వదిలేసి ఎలా తయారయ్యావు, మొహం చూడు అసలు ఎలా ఉండిపోయి, ఎలా ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఎవరిని బురపాటు చేస్తారు, చక్కగా జాబ్ చేస్తున్నావు కదా అని. సో అప్పుడు అంతా చెప్పినప్పటికైనా తన మీద జాలి వేసి ఒక ఖరీదైన దుప్పటు తనకి ఇలా కప్పేస్తారు, ఎందుకంటే చిరిగిపోయిన బట్టలు ఉన్నాయన్నమాట. తనకి దుప్పటి కప్పేసి రా ఇంటికి రా, చక్క ఫ్రెష్ అయ్యి భోజనం తినేసి వెళ్ళు అంటారు. సనాతన గోస్వామి అంటారు, నేను ఎక్కడికి రాను, ఒక్క నిమిషం కూడా నేను వృధా చేయను, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. మీరు ఒక రోజు రెండు రోజులు అంటున్నారా, నేను ఒక్క నిమిషం కూడా ఉండను. సో అని నేను చైతన్య మహాప్రభుని కలవాలి, నేను దాని గురించి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయో దలుచుకోవట్లేదని వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ మనం చూస్తాము ఎలా భక్తుల యొక్క స్వభావం చూడండి. వ్యవసాత్మిక బుద్ధి, ఒక్కసారి ఒక డిటర్మినేషన్తో ఒక సేవ మొదలుపెట్టారంటే ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం అది మాత్రం వదలరు, చేసి తీరుతారు. భక్తుల్లో ఉన్న ఒక మంచి గుణం అన్నమాట చూడండి, ఎంత డిటర్మినేషన్, వెళ్ళాలనుకున్నాను వెళ్తాను అంతే. మనం రామాయణంలో చూస్తాం ఎలా హనుమాన్ కూడా లంకాకి దూకినప్పుడు ఏమవుతుంది, ఆ సముద్రం దూకుతూ ఉంటే మధ్యలో బంగార కొండ బయటికి వస్తుందన్నమాట. ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోవచ్చు కదా, తను ఏమంటాడు రామసేవ అంతే, ఇంకా రామసేవల మధ్య విశ్రాంతి వద్దు, తర్వాత చూసుకుంటానంటాడు. ఇది భక్తుల్లో ఉన్న ఒక గుణం అన్నమాట. మాయాకి ఎటువంటి చోటు ఇవ్వకూడదు. మాయా మనకి చిన్న ప్లేసే అడుగుతుంది, చిన్న విశ్రాంతి, మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. మంగళహారతికి లేసావు అలసిపోయావు, కొంతసేపు పడుకో అని మన మాయా, కొంచెం పర్వాలేదు రెస్ట్ తర్వాత చేసుకోవచ్చు జపం, ఆ కొంచెం స్పేస్ ఇస్తూ మాయ మొత్తం చక్కగా ఆసనంలో కూర్చోపోతుంది. మాయా కదా మనకు డిస్కరేజ్, ఇంత దూరం సండే రాత్రి మళ్ళీ లేట్ అయిపోతే ఎవ్వరు దొరకరు, వదిలేద్దాం ఈ సండే, అలాంటి ఎన్నెన్నో ఎన్నెన్నో వంక ఇస్తూనే ఉంటుంది మాయా మనకి. నేను చాలాసారి ఉదాహరణ చెప్తూ ఉంటాను, ఎలా ఒకసారి నేను వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళినప్పుడు అనిరుద్ధ్ చాలా చిన్నోడు, మేము కూర్చున్నప్పుడు అసలు ఎవరో ఒక్కరు వచ్చి రిజర్వ్డ్ కంపార్ట్మెంట్, కొంచెం జరుగుతారా కొంచెం జరుగుతారని ఉండి అలా చెప్తే ఏమంటామని జరుగుతూ జరుగుతూ మొత్తం మీద అనిరుద్ధి నా ఒళ్ళో కూర్చోబెట్టి ఇంకా జరగండి ఇంకా జరగండి అని మొత్తం మీద అందరూ కూర్చోపోయారు. మాట రావట్లేదు చెప్పడము, బాబు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని. సరే కూర్చోండి సరే కూర్చోండి, మొత్తం మీద ఇంకా మాకే ప్లేస్ లేదు, బాత్రూమ్ వెళ్ళి వచ్చినప్పటికీ మేమే నిలబడాము, వాళ్ళందరూ చక్కగా కూర్చొని వెళ్ళిపోయారు. చెప్పడానికి మాట రావట్లేదు, ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని, వాళ్ళు ఏమైనా అనుకుంటు అంటే ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో చిన్న ప్లేస్ కోసం ఏంటి. సీ మామూలుగా ట్రైన్లో అయినా ప్లేన్లో అయినా ఆ ప్లేస్ కోసం గొప్పగా ఫైట్ చేయడం ఎవరికి ఇష్టము. మొన్న కూడా ఫ్లైట్లో వెళ్ళిపోతూ ఉంటే ఆ సీట్ గురించి ఎవరో ఫైట్ చేస్తుంటే అదే ఇప్పుడు ఎక్కడైనా కూర్చోడం కూర్చోడమే కదా, అంతసేపు దాన్ని వేస్ట్ చేసి అదేం మన మీద ఆస్తి కాదు కదా, బుకింగ్ చేసేస్తున్నారు ఓ గంట కోసం కూర్చోడం, ఎవరు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, అన్లెస్ అని అంటే మనకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు పోలే మన వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఇష్టం లేదు అది వేరే విషయం. సో అదింకెవరు చెప్తారు అలానే మనం ఏమంటామంటే మాయాకి మనం అలానే ప్లేస్ ఇస్తాం, అంటే మదజీ సండే గెస్ట్ వచ్చేసారు మన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మన జీవితం అంతా వృధా అయిపోతుంది. వాళ్ళు ఏమనుకోరు, చక్కగా భోజనం తినేసి హాహా హీ హీ చేస్తూ వెళ్ళిపోతారు, మన సండే ప్రోగ్రామ్ మిస్, మళ్ళీ ఇంకొక 7 డేస్ అంటే 15 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఏమైందో అంతే, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు వెళ్ళిపోతున్నారని. మాయాకి చిన్న స్పేస్ కూడా మనము ఇవ్వకూడదు, చాలా స్ట్రాంగ్గా సెల్ఫిష్గానే ఉండాలి, సారీ చిన్న స్పేస్ లేదు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము? ఆ స్లాబ్ పడినప్పుడు స్లాబ్లో చిన్న క్రాక్ రాకూడదు. అప్పుడు ఎవరైనా లేబర్ మనకంటే గుప్తా ప్రభు ఏం పర్లేదండి చిన్న క్రాకే, చిన్న క్రాక్ అంటే వర్షం నీళ్ళు పడిపోతుంది లోపల, ఒప్పుకుంటారా? ఏం పర్లేదండి చిన్న క్రాకే కదా. అమ్మో చిన్న క్రాక్ ఎలా వస్తుంది? అక్కడ మనం జాగ్రత్త పడతాం. మన జీవితంలో చిన్న క్రాకులు పర్వాలేదు, ఏం పర్లేదు. ఒక్క సండేకి ఏమైపోతుంది వెళ్ళకపోతే? ఒక్కసారి మిస్ అయిపోతే జపం ఏంటి? ఒక్కసారి వీళ్ళు మ్యారేజ్లో వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా, ఉల్లిపాయ వెళ్ళి తినేస్తే ఏమైపోతుంది? పెద్ద ఇది ఏమైనా మాసాహారమా ఏంటి ఒకసారి తినేస్తే? ఎన్నెన్ని మాయ మనకి ఇది ఇస్తుందన్నమాట. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. చాలా కేర్ఫుల్గా మనము ఉండాలి. మాయకి మాత్రం మనం ప్లేస్ ఇవ్వకూడదు, చిన్న ప్లేస్ కూడా ఇవ్వకూడదు. సో ఇక్కడ అతను శ్రీకాంత్ అంటాడనమాట, ఒక్క నిమిషం కూడా నేను ఆగలేను, నేను వెళ్ళిపోతానని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాను. మొత్తం మీద ఆయన వారణాసికి చేరుతారు. ఆయన వారణాసికి చేరినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, చైతన్య మహాప్రభు ప్రయాగ్లో రూపగోస్వామిని కలిసి రూపగోస్వామిని కొన్ని మంచి బోధనాలు చెప్పి వారణాసికి వస్తారు. వారణాసిలో చంద్రశేఖర ఆచార్య ఇంట్లో చైతన్య మహాప్రభు ఉన్నారు. ఇది కూడా మీరు డీటెయిల్స్లో అయితే చైతన్య చరితామృతం చదవాలి. నేను ఇప్పుడు చెప్తే మన క్లాస్ చాలా లాంగ్ అయిపోతుంది. చంద్రశేఖర్ ఆచార్య ఇంట్లో ఉంటున్నారు అండ్ సనాతన గోస్వామి అక్కడికి చేరుతారు. అండ్ చేరినప్పటికీ రావడమైనా వచ్చేసారు, కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆయనకి ధైర్యం సరిపోవట్లేదు, ఎలా వెళ్ళాలి లోపలని. సో బయటే కూర్చున్నారనమాట, చంద్రశేఖర్ ఆచార్య ఇంటి బయటే కూర్చున్నారు. చైతన్య మహాప్రభు తెలుసు అంతర్యామి సనాతన గోస్వామి వచ్చేసారని. సో ఆయన చంద్రశేఖర్ ఆచార్యతో అంటారనమాట, చూడు బయట ఒక గొప్ప వైష్ణవుడు ఉన్నాడు, పిలిచిరా అంటారు. చంద్రశేఖర్ ఆచార్య బయటికి వెళ్తారు, మొత్తం అంతా చూస్తారు. గొప్ప వైష్ణవుడు ఎక్కడ కనిపించట్లేదు. గొప్ప వైష్ణవుడు అంటే చక్కని తిలకు ఎలా కనిపిస్తాడు కదా. లోపల వచ్చి అంటారనమాట, స్వామి ఎవరు లేరు లోపల, ఎవరు లేరండి బయట అంటారనమాట. మళ్ళీ అడుగుతారు చైతన్య మహాప్రభు, ఓకే వైష్ణవుడు లేడు అనుకోండి, ఇంకెవరైనా ఉన్నారా అంటే మళ్ళీ వెళ్ళి చూస్తారనమాట, ఎవరో కనిపించారు. మళ్ళీ లోపలికి వస్తారు, ఎవరో ఫకీర్ ఉన్నాడు. ఫకీర్ అంటే ముస్లిమ్స్, ముస్లిం ఫకీర్స్ అంటే ఎవరికైతే గడ్డం పెరిగి ఉంటుంది, మీసాలు ఉంటాయి. సో ఎవరో ఫకీర్ ఉన్నాడంటే చదునాపుడు ఉంటారు, సరే ఆ ఫకీర్నే లోపలికి తీసుకురా అంటారు. అప్పుడు ఆయన చాలా దీనిగా వెళ్ళి మిమ్మల్ని పిలుస్తున్నారండి లోపలికి రండి అంటారు. సనాతన గోస్వామి ఇంకా గుండె కొట్టుకుంటుందన్నమాట. మొత్తం మీద ఫైనలీ ఎన్ని కష్టాలు పడి ఎన్ని రోజుల నుంచి భోజనం లేదు ఏమి లా భగవంతుని ఒక్కసారి చూడాలని ఆయన లోపలికి ఎంటర్ అవుతారనమాట. ఆయన ఎంటర్ అయినప్పటికీ ఆయన ఇలా లోపలికి వస్తున్నారు, చైతన్య మహాప్రభు పరిగెత్తడం అనమాట, వెళ్ళి ఆయన కవగలించేస్తారనమాట. ఆయన సనాతన గోస్వామి ఇంకా ఎలా తప్పుకోవాలి, ఎందుకంటే మొత్తం అంతా దుమ్ము ధూళ మట్టి, అసలు అతను బాగాలేరనమాట. ఆయన చైతన్య మహాప్రభు గట్టిగా పట్టుకుంటారు. ఆయన గట్టిగా పట్టుకుని చైతన్య మహాప్రభు ఏడుస్తారనమాట. ఈ చైతన్య మహాప్రభు ఏడుస్తారు, ఆయన ఇద్దరు కూడా ఏడుస్తాడు అనమాట. సో ఇద్దరు అలా ఏడ్చేస్తున్నారనమాట. చంద్రశేఖర్ ఆచార్య చూస్తున్నారనమాట, ఏమవుతుంది ఇతను ఎవరు, అసలు ఇది ఏం జరుగుతుంది అని. ఇద్దరు ఏడ్చేస్తున్నారు, ఇద్దరు ఏడ్చేస్తున్నారు, కవగలిస్తున్నారు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, ఇతను గొప్ప వైష్ణవుడు. సో అప్పుడు చైతన్య మహాప్రభు చంద్రశేఖర్ ఆచార్య చెప్తారు, ఇతన్ని తీసుకువెళ్ళి చక్క గంగాలో స్నానం చేపించేసి ఇదంతా తీ అంటారు. ఎందుకంటే ముస్లిమ్స్ అంటే గడ్డం పెంచుకుంటారు కదా, ముస్లిమ్స్ కాదు మన హిందువులు కూడా గడ్డం పెంచుకుంటున్నారు, అసలు అది మన పద్ధతి కాదు. స్పెషల్లీ ఇస్కాన్ డివోటీస్ మాత్రం అస్సలు పెంచుకోకూడదు. ఆ మీసాలైనా గడ్డమైనా తల మీద ఎక్కువ హెయిర్ ఉంచడం శ్రీల ప్రభుపదులు వారు ఎప్పుడు ఇష్టపడేవారు కాదు. శ్రీల ప్రభుపదులు చాలాసార్లు రిపోర్టర్స్ అడిగారనమాట, ఎందుకు ఇస్కాన్ డివోటీస్ క్లీన్ షేవ్గా ఉంటారు, అసలు ఒక్క హెయిర్ అక్కడ కనిపించరు. శ్రీల ప్రభుపాద చెప్పారు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్లీన్లీనెస్, ఇలానే ఉండాలి, సాత్వికంగా ఉండాలి డివోటీస్ అంటే. సో అప్పుడు వెంటనే అదంతా క్లీన్ చేసి చక్క గంగాలో స్నానం చేపించేసి చంద్రశేఖర్ ఆచార్యానికి గిఫ్ట్ ఇస్తారు, కొత్త బట్టలు అనమాట. సో అప్పుడు సనాతన గోస్వామి అంటారు, నేను వేసుకోను కొత్త బట్టలు, మీ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి అది వేసుకుంటారు. అయ్యో నా పాత బట్టలు మీకు ఇవ్వడం ఏంటి, అసలు మీరు ఇదే తీసుకోండి అంటే నేను తీసుకొని అనేస్తారు. అప్పుడు ఆయన ఏదో పాత బట్టలు తీసుకొని దాన్ని రెండు మొక్కల్లో చింపేసుకొని ఒకటి కోపిన్లాగా తయారు చేసేసి ఒకటి బహిరంగ బయట వస్త్రంలాగా వేసుకొని ఆ దుప్పట్టు ఏదైతే శ్రీకాంత్ ఇచ్చాడు ఖరీదైన దుప్పట్టు దాని మీద పెట్టేసుకొని వెళ్తారనమాట. మహాప్రభు ఆయన్ని చూసి చైతన్య మహాప్రభు చాలా ఆనందిస్తారనమాట, అంటే ఎంత వినయం అనమాట, కొత్త బట్టలు కూడా వేసుకోలేదు అని. అప్పుడు వాళ్ళు తపన్ మిశ్ర ఇంటికి వెళ్తారు, అక్కడ చైతన్య మహాప్రభుకి భోజనంకి ఆహ్వానిస్తారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు చాలా ప్రేమతో తిని చెప్తారనమాట, రా రా కూర్చో భోజనం తీసుకో అంటారు సనాతన గోస్వామికి. అంటే ఎంత ప్రేమతో స్వామి తన సమానంగా కూర్చొని తినమంటారనమాట. దీనికి ఇంకా ఏం జవాబు చెప్పాలి అర్థమవ్వకుండా ఇప్పుడే వస్తాను నాకేదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతాను అనుకుంటారు. ఆయన ఎదురుగా నేను తినడం ఏంటి, ఆయన సమానంగా నేను తినడం ఏంటి, ఆయన తినేసిన తర్వాత ఆ ప్రసాదం నేను తీసుకోవాలి కానీ ఆయన సమానంగా నేను తినకూడదు, కానీ ఆయనకి ఎలా చెప్పాలి అంటే నాకేదో పని ఉందని ఇప్పుడు పని చూసుకుని వస్తానని వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఎప్పుడైతే స్వామి తినేస్తారో తర్వాత ఆయన వస్తారనమాట. అప్పుడు ఆ మిగిలిపోయిన ఉచ్ఛిష్ట ప్రసాదం ఆయన తీసుకుంటారు. అక్కడే ఒక మహారాష్ట్ర నుంచి ఒక వైష్ణవుడు ఉంటాడనమాట. చైతన్య మహాప్రభు వెంటనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఇతను సనాతన్ గోస్వామి, ఇతను ఇలా వైష్ణవ్ అని. సో ఆ వైష్ణవ చాలా ప్రేమతో సనాతన్ గోస్వామితో అంటారనమాట, మీరు రోజు మా ఇంటికి రండి, నేను భోజనం పెడతాను, మీ గురించి బాగా విన్నానమాట, మీరు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారనమాట, పెద్ద పెద్ద భవనాలు మీకు ఉండేదనమాట, మీకు చాలా రిచ్ పర్సన్, ఆస్తి కలిగిన పర్సన్, అంతా వదిలేసి మీరు ఈరోజు ఇలా ఉన్నారంటే మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, అయితే మా ఇంటికి వస్తే రోజు నేను భోజనం పెడతానని. అప్పుడు సనాతన గోస్వామి అంటారు, నేనెందుకు రావాలి మీ ఇంటికి, నాకేం పని, నేను ఇప్పుడు ఒక సన్యాసిగా ఉండాలని తలుచుకుంటున్నాను, సో నేను ఎవరింటికి వెళ్ళి భోజనం చేయడం ఎందుకు, నేను మధుకరి చేస్తాను. మధుకరి చేయడం అంటే భిక్ష చేయడం, ఇంటింటికి వెళ్ళి అడగాలి, అప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే తినాలి, నేను మధుకరి చేసి బ్రతుకుంటాను, నేను మీ ఇంటికి వచ్చి భోజనం కాదు, మీరు స్వామిని పిలవాలి నాకు కాదు అంటారన్న. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా ఆనందిస్తారనమాట తను వినయం చూసి. అసలు అంటే ఒక పర్సన్ ఎవరైతే మరుసటి రోజు వరకు అసలు ఎంత రిచ్గా ఎన్ని భోగభాగ్యాలు, ఎంత ఐశ్వర్యం, ఎంత పెద్ద పదవి, పొజిషన్, డబ్బు అన్ని వదిలేసి ఇంకో సెకండ్లో అంత వినయంగా ఎలా తయారవ్వగలుగుతుందంటే భక్తులు ఒక ఇది చూడండి. ఎవరైనా బహిరంగ అనుకోవచ్చు వీళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత లగ్జరీగా ఉంది, కానీ లోపల వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, ఆ నిమిషం ఒక్క నిమిషంలో అది వదిలేసి తన్నేసి వెళ్ళిపోగలుగుతారు, దాని మీద ఆసక్తి లేదు. సో అప్పుడు చైతన్యమహాప్రభు చాలా ఆనందిస్తారు. కానీ ఎంత ఆనందించినప్పటికైనా ప్రతిసారి స్వామి ఆ దుప్పటి మీద చూస్తూనే ఉంటారు. అంటే ఆ ఖరీదైన దుప్పటి ఉంది కదా, శ్రీకాంత్ ఇచ్చిన దుప్పటి అనమాట, దాని వైపు చూస్తూనే ఉంటారు. సనాతన కోసం అనుకుంటారనమాట, ఎప్పుడు నా వైపు చూస్తే దుప్పటి వైపు ఎందుకు ఇలా చూస్తూనే ఉంటారు. అప్పుడు తను అనుకున్నానమాట, ఓహో ఇది చాలా ఖరీదుగా ఉందని, స్వామి ఏమైనా ఇష్టపడట్లేదేమో అని, ఏం చెయ్యాలి దుప్పటిని అని. ఇతను ఏమో బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే అక్కడ ధోబి గంగా తటం దగ్గర బట్టలు కడుక్కున్నాడు అనమాట. అక్కడ తను చూస్తే ఒక చిరిగిపోయిన దుప్పటి ఆరిపెడుతున్నాడు అనమాట. సనాతన కోసం వెళ్ళి ఈ ఖరీదైన దుప్పటి ఇచ్చేసి, సార్ ఎక్స్చేంజ్ చేసుకుందామా, మీరు నా తీసుకుని నేను మీరు తీసుకుంటాను. ఎవరైతే ఈ ధోబి, మీరేదో నాకు జోక్ చేస్తున్నారండి నాతోని, నేనే మీరెందుకు తీసుకుంటారండి నా పాత దుప్పటిని, నిజంగా బాబు జోక్ కదా, నాకు నిజంగా నీ పాత దుప్పటి కావాలి, ఇది నువ్వు తీసుకో, ఇది నాకు వద్దు అంటాడనమాట. అయితే సరే మీ ఇష్టమని తను తీసుకొని ఆ పాత దుప్పటి సనాతన గోస్వామికి ఇచ్చేస్తాను. సనాతన గోస్వామి ఆ పాత దుప్పటి వేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తారనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన్ని చూస్తారు వెంటనే అడుగుతారనమాట, నీ దుప్పటి ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఎందుకు నా దుప్పటి మీద దృష్టి ఉంది, ఎక్కడ పోయింది ఆ దుప్పటి అడుగుతారనమాట. అప్పుడు సనాతన కోసం అంటారు, అది ఎవరికో ఇచ్చేసాను. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, అమ్మయ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నువ్వు అన్నీ వదిలేసావు, పెద్ద పదవి, అంత డబ్బు, ఇంత పవర్, అన్నీ వదిలేసావు, ఆ చిన్న దుప్పటి కోసం కూడా ఎందుకు నీ ఆసక్తి ఉండిపోవాలి, అందు గురించి నాకు అసలు ఆ దుప్పటి చూస్తేనే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు అది కూడా నువ్వు వదిలేసావు, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కంప్లీట్గా అంటారన్నమాట. సి మన భక్తి జీవితంలో కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మాయాతో సంబంధించిన వస్తువు ఈజీగా వదిలేస్తాం, చిన్న చిన్నది వదలలేకపోతాం. ఇప్పుడు చూడండి, ఆదివారము ఫస్ట్లో అయితే రిలేటివ్స్తో మిక్స్ అవ్వడము, రెస్టారెంట్స్కి వెళ్ళడము, మూవీస్కి వెళ్ళడము, ఎంతెంతో ఉండేది, అదంతా వదిలేసాం. ఇప్పుడు ఆదివారం అంటే టెంపుల్ అంతే, టెంపులే జీవితం, టెంపుల్ చుట్టే అంతా. కానీ ఇప్పుడు కూడా చిన్న చిన్న మాయాల్లో, ఆ టెంపుల్లో ఉన్నప్పటికీ కూడా ఐ ఆమ్ సంథింగ్, ఆ టెంపుల్లో ఉన్నప్పటికీ కూడా నాకు మాత్రం నా కంఫర్ట్ ఉండాలి, నాకు మాత్రం నా స్పేస్ ఉండాలి, నాకు మాత్రం అందరూ గౌరవించాలి, నా మాట వినాలి, నేను కలెక్టర్, నేను డొనేషన్స్ ఇచ్చాను, నాకు ఆ మాత్రం ఇవ్వలేరా. సో ఇప్పుడు కూడా ఏమవుతుంది, టెంపుల్ లోపల వచ్చినప్పుడు కూడా ఆ చిన్న మాయని వదలలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా ఆ వినయం రావట్లేదు, ఐఎమ్ సంథింగ్ అది వదలలేకపోతున్నాం. ఒక్కసారి అయినా అది ఐఎమ్ సంథింగ్ అనేది కిటికీ నుంచి బయటపడాలి. ఐఎమ్ నథింగ్ అంతే, ఆ భావంలో రాగలరు, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. సో ఎంత టెంపుల్ లోపలికి వచ్చినప్పటికైనా, ఇప్పుడు మనం ఫాలో అయినప్పటికైనా చిన్న చిన్న మాయాలు, ఏసీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సెల్ ఫోన్ బ్రాండెడ్ ఉండాలి, శాంసంగ్ ఉండాలి, చప్పలు బ్రాండెడ్ ఉండాలి, నా బట్టలు బాగుండాలి, చూడడానికి బాగానే కనిపిస్తున్నాను కదండి, డ్రెస్ బాగుందండి. ఇప్పటికీ అది వదలలేకపోతున్నాను. అది మాత్రం ఎన్ని ఎన్ని ఇయర్స్ డివోటెస్ ఉన్నప్పటికైనా ఆ డిస్కషన్ మాత్రం ఉంటుంది. ఎక్కడండి ఖాదీ అనండి, కుర్తా బాగుందండి, అది మాత్రం వదలలేదు. సారీ బాగుందండి, ఎందుకు సారీ బాగు, ఎందుకు ఆ మాట ఇప్పుడు ఎందుకు రావాలి? చిన్న చిన్న మాయ వదలలేదు. పెద్ద పెద్దది వదిలేస్తాం, ఈజీగా వదిలేస్తాం, చిన్న చిన్నది వదలలేకపోతాం. నా ఐడెంటిటీ, ఐఎమ్ సంథింగ్, నా పొజిషన్ ఎంత, నా కింద 30 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ వచ్చినప్పటికీ, ఇక్కడ వచ్చినప్పటికీ ఆ జాడు పట్టుకున్నప్పటికైనా, ఆ గిన్నెలు కడిగినప్పటికైనా ఆ అహంకారం మొత్తం పోవాలి. ఐఎమ్ నథింగ్. నా వైపు చూసి ఇలా ఎందుకు చెప్పాలి, ఇలా ఎందుకు మాట్లాడాలి, తను నన్ను అవమానించాడు, సరిగ్గా గౌరవంగా మాట్లాడలేదు, నేను సీనియర్ కదా, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నా, తను ఈ మధ్యన వచ్చాడు, అలాంటి భావనలు ఇప్పుడు కూడా మనం వదలలేకపోతాం. అది పెద్ద మాయ అనుకోండి, అదేం పెద్ద, నేను అన్నీ వదిలేసాను అన్నీ, అదే పెద్ద మాయ. అది మనకి బంధించి గోలోక వృందావని వెళ్ళకుండా ఇక్కడే ఆపేస్తుంది, ఆ చిన్న చిన్నదే. సో ఇక్కడ చతుర్మాపులు అంటున్నాను, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, నువ్వు అది వదిలేసావు కదా, నాకు చాలా హ్యాపీ అంటారు. సో ఇలా సనాతన గోస్వామి కొన్ని రోజులు అక్కడ ఉండి చైతన్య మహాప్రభు దగ్గర కొన్ని చక్కని సూచనలు, గుణపాఠాలు చాలా బాగా నేర్చుకుంటారు. చైతన్య మహాప్రభు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తారనమాట. భక్తిలో ఉన్న 64 అంగాలు, భక్తి అనేది ఎలా చేయాలి, దాంట్లో ఇంపార్టెంట్ 5, ఎలా మనం ధామంలో నివసించాలి, విగ్రహ సేవ చేయాలి, భాగవతం వినాలి, జపం చేసుకోవాలి, భక్తులతో సాంగత్యం చేయాలి. అవతారాల గురించి చెప్తారు, గుణ అవతార్, యుగ అవతార్, లీలావతార్, రూపావతార్ అన్నీ చెప్తారు, ఎలా డిఫరెంట్ అవతారాలు ఉంటారు. అప్పుడు సనాతన గోస్వామి అడగడం అనమాట, యుగ అవతారం అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది? చిత్రనాభులు అంటారు చాలా సింపుల్, ఇప్పుడు ఈ యుగ అవతారం ఉంది, దానిలో 2 గుణాలు ఉంటాయి, చూడ్డానికి శరీరపు రంగు బంగారంగా ఉంటుంది అండ్ హరే కృష్ణ మహామంత్ర ప్రచారం చేస్తారు, అంతే, ఆ 2 గుణాలు చూడాలి. అప్పుడు మళ్ళీ సనాతన గోస్వామి చాలా అమాయకులుగా అడుగుతారనమాట, ఓహో శరీరపు రంగు బంగారంలో ఉంటుంది, బంగారంగా ఉంటుంది, హరే కృష్ణ మహామంత్ర ప్రచారం, అయితే ఎవరండి ఈ యుగంలో యుగావతారం ఎవరు అని అడుగుతారనమాట, అంటే చైతన్యమహాప్రభుకే అడుగుతున్నారు. అప్పుడు చైతన్యమహాప్రభు చిన్న చిరునవ్వుతోనే ఆ టాపిక్ వదిలేద్దాం, చలో నెక్స్ట్ టాపిక్ వెళ్దామంటారు. ఆయన ఒప్పుకోరు నేనే యుగావతారని, అది వదిలే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం అంటారు అనమాట. సో అలా ఎన్నెన్నో మంచి విషయాలు. దానిలో ఒక చాలా స్పెషల్ విషయం అంటారు చతుర్మాప్రభు అంటారు, భగవంతుడు ఒక భావన ఎలాంటిది అంటే, ఎవరైతే భగవంతుణ్ణి తీవ్రంగా పూజ అర్చన చేస్తారో, భగవంతుడు అంటారనమాట, ఎవరైతే నన్ను పూజిస్తారు కానీ పూజించినప్పటికీ భౌతిక విషయాలు నా దగ్గర కోరుకుంటారు, అలాంటి వాళ్ళు మూర్ఖులు. నన్ను పూజించి భౌతిక విషయాలు అడగడం ఏంటి, కానీ వాళ్ళు మూర్ఖుల్లా ఉన్నప్పటికైనా నేను మూర్ఖుని కాదు కదా, నేను తెలివైన వాడు కదా, నేను వాళ్ళకి భౌతిక విషయాలు ఇవ్వను. స్వచరణామృతం, నేను నా చరణామృతం ఇచ్చి ఆ భౌతిక విషయాల ఒక కోరికలు అతని నుంచి తీసి పడేస్తాను అని స్వామి అంటారనమాట. చాలా మంచి విషయం అనమాట, ఎక్సలెంట్గా. సో అలా మనం భగవంతుడిని పూజించాలి. ఈ దేవీ దేవతలను పూజించినప్పుడు ఏమవుతుంది, మన భౌతిక కోరికలు వాళ్ళు తీరుస్తారు, ఆయన కోరికలు అలానే ఉండిపోతాయి. కోరికలు తీరిపోతే ఇంకా మోహం అండ్ లోభం అనేది పెరుగుతుంది, కోరికలు తీరవకపోతే కూడా ఫ్రస్ట్రేషన్, 2 రకాలుగా మనకి ప్రాబ్లమే. మనం ఏదో కోరుకుంటాం, ఆ కోరిక మనకి పూర్తి అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, కామం, కామం నుంచి కోపం, కామం నుంచి వస్తుంది కోపం. పోన్లే ఆ ఒక కోరిక తీరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోభం, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో ఎక్కడ చూసినా చిక్కిపోయాము. ఆ కామంలో మనం బయటికి రావడానికి దారి లేదు. సో స్వామి అంటారు, కానీ అలాంటి కామం ఎక్కడి నుంచి అయితే మీరు బయటకు వచ్చే దారి లేదు, అలాంటి కామం మీ లోపల నుంచి నేను తీసి పడేస్తాను, నన్ను పూజిస్తే అని స్వామి అంటారనమాట. సో అలా ఎన్నెన్నో చక్కని బోధనాలు సనాతన్ గోస్వామితో ఆయన చెప్తారు. ఆయన తర్వాత సనాతన్ గోస్వామి కొన్నాళ్ళకి మళ్ళీ బృందావన్కి వెళ్ళిపోతారు అండ్ మళ్ళీ బృందావన్ కొన్ని సంవత్సరాలు వచ్చి మళ్ళీ వస్తారు జగన్నాథ్పురి స్వామిని కలవడానికి. ఈసారి చైతన్య మహాప్రభువుని కలవడానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆయన దారిలో ఏదో ఒక నీళ్ళు తాగేస్తారు, ఆ నీళ్ళు బాగాలేదన్నమాట, ఆయనకు ఒక డిజీజ్ వచ్చేస్తుంది. ఆ డిజీజ్ ఎలా ఉందంటే, ఆ చర్మ రోగం అనమాట, మొత్తం అంతా స్కిన్ డిజీజ్ అయిపోతుందన్నమాట. సో అంత స్కిన్ డిజీజ్ అయినప్పటికైనా ఆయన ఎప్పుడైతే జగన్నాథ్ పూరి చేరుతారు, చైతన్య మహాప్రభు ఆయన్ని చూసి ఆయన్ని కవగలించేస్తారన్నమాట. ఆయన్ని కవగలిస్తూ ఉంటే ఆయన బాధపడతారనమాట, నాకు ఈ చర్మ రోగం ఉంది అని. స్వామి అంటే నాకు అలా కవగలించడం నాకు ఇష్టం లేదు, ఏం చేయాలి అర్థమవదు. సో ఎప్పుడైనా హరిదాస్ ఠాకూర్ దగ్గర సిద్ధభక్తుల్లో ఆయన ఉన్నారు. ఆయన చైతన్య మహాప్రభు రోజు హరిదాస్ ఠాకూర్ని కనిపించడానికి వచ్చేవారన్నమాట దర్శనం ఇవ్వడానికి. సో ఎప్పుడైతే వస్తారో ఆయన సనాతన గోస్వామిని వెతుకుంటారు, ఎంత దూరంలో ఉన్నా కూడా పరిగెత్తి కవగలిస్తారు. సనాతన గోస్వామి ఇక్కడ అక్కడ దాక్కుంటారనమాట, ఎక్కడ దాక్కోవాలి నేను ఇంత గందాగా ఉన్నప్పుడు, అసలు మొత్తం స్కిన్ డిజీజ్ అనమాట, నన్ను కవగలించడం ఏంటి స్వామి అని. ఒకసారి ఆయన బాధపడుతూ జగదానంద పండిత్తో అడుగుతారనమాట, నేను ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, అలా వచ్చి నన్ను కవగలిస్తారు నాకు ఇష్టం లేదు, సో నేను బృందావనం వెళ్ళిపోమంటారా అసలు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. సో అప్పుడు జగదానంద పండిత్ అంటారు, ఇది బాగా చెప్పారు, నేను అదే చేయండి, ఎందుకంటే ఇక్కడ ఉంటే స్వామి మాత్రం మిమ్మల్ని వదలరు, రోజు కవగలిస్తారు, మీరు బృందావనం వెళ్ళిపోండి అని. సో అప్పుడు మరుసటి రోజు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వస్తారో ఆయన చాలా వినయంగా చెప్తారనమాట, అయితే నేను జగదానంద పండిత్కి అడిగాను, సో నేను సి ఎందుకు ఇలా చెప్తున్నారంటే వైష్ణవాళ్ళ ఒక గుణం ఏంటంటే ప్రతిదీ సీనియర్స్ని అడుగుతూ లేదంటే ఇతర వైష్ణవాల్ని పరామర్శ చేస్తూనే చేస్తారు, ఏదైనా నాకు ఇష్టమని నేను చేస్తాననే మాటే ఉండదు, ప్రతిసారి ఎవరికో ఒకరికి అడుగుతూనే ముందుకెళ్తారు. సో దాన్ని చాలా వినయంగానే నేను ఇలా జగదానంద పండిత్ని అడిగాను, సో తను కూడా అలానే అంటున్నాను బృందావన్ వెళ్ళిపోతేనే బాగుంది అని, నేను బృందావన్ వెళ్ళాలని నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా కోపంతో జగదానంద పండిత్ని జగ్గా అని పిలుస్తారన్నమాట, అంటే కోపంతో ఎక్కడున్నాడు ఆ జగ్గా, ఎవరు ఆ జగ్గా నీకు చెప్పడానికి, అసలు తనకి అర్హత ఏంటి, అసలు తను ఏదో నీవు భక్తలాగా ఉన్నాడు, నిన్ను తను అడ్వైస్ ఇవ్వడం ఏంటి, అసలు నీ దగ్గర నేను తీసుకుంటాను అడ్వైస్, తను నీకు అడ్వైస్ ఇస్తాడా, ఎక్కడున్నాడు ఆ జగ్గా అంటాడనమాట చాలా కోపంతో. తన మాటను మేము పట్టించకూడదు అని చెప్తారన్నమాట. అప్పుడు సనాతన్ గోస్వామికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, తను ఏడుస్తూ అంటారు, ఓ సో మీరు జగదానంద పండిత్ని ఇంతలాగా ప్రేమిస్తారని నేను అనుకోలేదు, మీరు అతనికి చాలా ప్రేమిస్తున్నారనమాట, ఏ తన్ని తిడుతున్నాను కదా, అదే కదా ఎవరిని తిడితే కదా వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందనే కదా తిడతారు, నన్ను మాత్రం ఎందుకు తిట్టట్లేదు, ఎప్పుడు చూసి నన్ను పొగురుతూనే ఉంటారు, నువ్వు చాలా బాగుంటావు సనాతన గోస్వామి, నువ్వు చాలా గొప్పగా ఉన్నావని అంటారు, కానీ ఆ జగదానంద పండిత్ని ఎంత ప్రేమతోనే తన మీ సొంతవాడుగానే జగ్గా అని కోపంతో పిలిచారు, నన్ను ఎప్పుడైనా అలా కోపంతో తిట్టారా మీరు, అయితే నన్ను మాత్రము ఇలా పొగరుతూ ఆ విషయాన్ని అంటే విషంని తాగపిస్తున్నాడు, తనకు మాత్రం అమృతాన్ని ఇస్తున్నారు స్వామి, ఈరోజు తెలిసింది మీకు ఎవరు ఎక్కువ ఇష్టమని అన్నారు. అప్పుడు చైతన్యమహాప్రభు వెంటనే అలా ఏం కాదు, నాకు మీది ఇద్దరంటే ఇష్టం, ఇద్దరే ఇష్టం అంటారన్నమాట. సాధారణంగా ఎవరికైనా గురువు తిట్టారనుకోండి 100% ఫేవరెటే ఉంటాడు, ఫేవరెట్ ఉంటేనే తిడతారు, ఎవరైతే ఫేవరెట్ కాదు కొంచెం దూరం నుంచి అయితే అంత మంచి మంచి చెప్తారు, వెరీ నైస్, యూఆర్ వెరీ గుడ్ డివోటీ, గుడ్, నో ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం విత్ మీ, నో ప్రాబ్లం, యూఆర్ ఏ ప్యూర్ డివోటీ అంత. మీకు ఎప్పుడైనా గురువు ఇలా అన్నారనుకోండి యూఆర్ ఏ ప్యూర్ డివోటీ అంటే అర్థం చేసుకోండి, ఇంకా మీలో ఇంట్రెస్టే లేదు, మీరు ఎలా అయినా పర్వాలేదండి పోండి, ఎందుకు తను పొగిడితే హ్యాపీగా ఉంటాడు కదా అని. ఆదివారం చక్కగా వచ్చేస్తాడు పొగిడితే. ఏ రోజు అయితే చెప్పారు తిట్టారు అంటే ఫినిష్, యు ఆర్ ఓన్ పర్సన్ అంతే దాని అర్థం, ఓన్ పర్సన్ అంటే ఆ హక్కుతో చెప్తారనమాట, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని వెంటనే చెప్తారు అంత. సో అప్పుడు చైతన్య మహాప్రభు క్లారిఫై చేస్తారు, అలా ఏం కాదండి, మీరిద్దరే నాకు ఇష్టము, అలా ఏం లేదు అంటాను. అండ్ అప్పుడు అతను ఇలా ఏడుస్తున్నాడు కదా, మీకు జగదానంద పండిత చాలా ఇష్టము, తనకి కోపంతో పిలిచారు నన్ను పిలవలేదు అంటే, అప్పుడు సనాతన గోస్వామి గట్టిగా సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు కవగలించేస్తారు. ఈసారి గట్టిగా కవగలించినప్పుడు ఏమవుతుందంటే సనాతన గోస్వామి యొక్క శరీరం పైన ఉన్న చర్మరోగం మొత్తము పోతుందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా బాడీ తయారైపోతుందన్నమాట. సో అప్పుడు సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి అంటున్నారనమాట, ఈ సనాతన్ తాలూకా శరీరం తంది కాదు, ఇది నాది, ఎందుకంటే నా తల్లి ప్రేమ గురించి నేను బృందావన్ వెళ్ళలేకపోతున్నాను, నేను చేయవలసింది తన శరీరంతో నేను చేపిస్తాను అని నేను ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాను, నేను ఎన్నో ప్లాన్ వేసుకున్నాను, ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలి, ఇంకా ఎన్నెన్నో ఆ లీలాస్థలిలో అన్వేషించాలి, చాలా పనులు ఉన్నాయి, సో ఇతని శరీరం ద్వారా నేను చేపిస్తాను అనుకుంటున్నాను, ఇతని శరీరం ఇతనిది కాదు అది నాది అని అప్పుడు హరిదాస్ ఠాకూర్ వైపు చూసి చెప్తున్నాను అనమాట, ఇతని క్యారెక్టర్ చూడండి, ఇంకెవరిదో ప్రాపర్టీ మీద తందే అనుకుని కూర్చున్నాడు, అది తంది కాదు అది నాది అంటారనమాట. అప్పుడు సనాతన గోస్వామి చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే ఇంతవరకు ఆయన అనుకుంటున్నారు అనమాట, ఆత్మహత్య చేసేస్తే బాగుంది, ఎందుకంటే ఈ శరీరం ఏంటి ఇలా తయారైపోయింది, భక్తి జీవితంలో ఈ శరీరం అనారోగ్యంగా ఉంటే ఎలాగో వాడలేను అని. సో అతని మనసులో ఏమి జరుగుతుంది చైతన్య మహాప్రభుకు తెలుసు, అందుకోసం ఆయన మళ్ళీ క్లారిఫై చేస్తారనమాట. మరి ఆయన అంటారనమాట, ఆయన అంటారు ఒకవేళ ఆత్మహత్య చేస్తే స్వామి దొరికితే నేను మిలియన్ టైమ్స్ ఆత్మహత్య చేసుకుంటాను సనాతన్, ఆత్మహత్య చేస్తే ఏమవ్వదు, ఏ శరీరం అయితే మనకి కేటాయించబడింది ఆ శరీరంతో భగవంతుని మనము సేవాని అందించాలి, నీ శరీరం అనేది నాది అని అంటారన్నమాట. సో చాలా చక్కగా అలా సనాతన గోస్వామికి ఎన్నెన్నో బోధనాలు భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో ఆయనకి బోధిస్తారు. అండ్ అదే మన సనాతన గోస్వామి రూప గోస్వామి యొక్క పుస్తకాల్లో రూపశిక్ష, సనాతన శిక్ష చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట. అదే మనం ఇప్పుడు పుస్తకాల్లో చదువుతున్నాం, ఏదైతే చైతన్య మహాప్రభు వాళ్ళకి ఆ రోజు బోధించారనమాట. ఒక లాస్ట్ స్టోరీ చెప్పి నేను ఇక్కడే ముగిస్తాను. సనాతన్ గోస్వామి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు, చాలా గొప్ప భక్తుడు. అండ్ పూర్వంలో కూడా నేను చాలాసారి ఈ పురుషోత్తమ చౌబే ఒక కథ చెప్పి ఉన్నాను, మీ అందరికీ గుర్తుంటే మదన్ మోహన్ విగ్రహ గురించి అందరికీ గుర్తుందా. ఈ మదన్ మోహన్ విగ్రహాలు చాలా ఇంపార్టెంటు. రామ్కేలీలో ఉన్నప్పటికీ కూడా ఈ రూప, సనాతన్ మరియు అనుపం మదన్మోహన్ విగ్రహాన్ని పూజించేవారు. ఇప్పుడు కూడా మనం రామ్కేలీకి వెళ్తే రూప సనాతన్ గోస్వామి పూజించిన రాధా మదన్మోహన్ విగ్రహాలు ఇప్పటికీ కూడా మనము చూడవచ్చు. మేబీ నెక్స్ట్ టైం మనము మాయాపూర్ వెళ్ళినప్పుడు మనం ఏదైనా అలా ప్రోగ్రామ్ చేసి ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు, ఎందుకంటే రామ్కేలీ అని చాలా పుణ్యస్థలం, జీవగోస్వామి అక్కడే ఆవిర్భావించారు, మనం ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు. సో మన అందరికీ తెలుసు ఎలా సనాతన్ గోస్వామి 70 ఇయర్స్ ఏజ్ వరకు ప్రతిరోజు గోవర్ధన్ పరిక్రమ చేసేవారు, ఎవ్రీ సింగిల్ డే. ఇప్పుడు మనం చేసింది పరిక్రమ 21 కిలోమీటర్స్ మనం చేస్తాము, ఆయన 28 కిలోమీటర్స్ చేసేవారు. అంటే చంద్ర సరోవర్ అలాంటి ఎన్నెన్నో లీలాస్థలీలు చూస్తూ లాంగ్ కట్గా వెళ్ళేవారనమాట. అండ్ ఆయన ఇంత వృద్ధ వయసులో కూడా గోవర్ధన్ పరిక్రమ చేసినప్పటికీ ఒక్కొక్కసారి బలరాముడికి బాధ అనిపించేదన్నమాట. మీ అందరికీ చెప్పి ఉన్నాను ఎలా బలరామ్ అంటే ధామం అంటే బలరామ్ తాలూకా ఎక్స్పాన్షన్ అనమాట. ఈ వృందావన్, ద్వారకా, మాయాపూర్ ఇదంతా బలరామ్ తాలూకా శరీరమే ఈ ధామాలు. సో బలరామ్ ఎప్పుడు కావాలప్పుడు ఆ ఒక ధామాల్ని కాంట్రాక్ట్ చేసేస్తారు, ఎప్పుడు కావాలప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. వృందావన్ కూడా బలరామ్ తాలూకా శరీరమే, ఆ ధామం ఆయన ఒక ఎక్స్పాన్షన్. అందుగురించి ఎప్పుడైతే కృష్ణుడికి ఆడుతూ సడన్గా యశోదామాత గుర్తొచ్చారనుకోండి, నాకు అమ్మ కావాలి అంటే వెంటనే ఆ ధామాన్ని కాంట్రాక్ట్ చేసేస్తారు, సంకుచితంగా చేసేస్తారు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఒక అడుగు వేసినప్పటికీ యశోదామాత కనిపిస్తారు. ఎప్పుడు ఒక్కొక్కసారి యశోదామాత కృష్ణుడిని కొట్టడానికి కర పట్టుకుని పరిగెత్తారనుకోండి, ఆయన ఎక్స్పాండ్ చేసేస్తారు ధామాన్ని. యశోదామాత ఎంత పరిగెత్తినా కృష్ణుడు దొరకడే దొరకడు, ఎందుకంటే అది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుందనమాట. సో ఎప్పుడైతే సనాతన గోస్వామి ఇలా గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉంటే ఆయన అలసిపోతారేమో అని బలరాముడు ఏం చేశారంటే ఆ గోవర్ధన పరిక్రమ రూట్ అంతా క్లోజ్ చేస్తాడన్నమాట, చిన్న కాంట్రాక్ట్ చేస్తాడనమాట. అప్పుడు సనాతన గోస్వామి అనుకున్నారనమాట, నిన్ను రోజు పరిక్రమ చేస్తే ఇంత తొందరగా అవ్వదు, ఈ రోజు ఎందుకు ఇంత తొందరగా అయిపోయింది, అయితే మళ్ళీ ఇంకొకసారి చేస్తాను, కరెక్ట్గా చేయలేదని మళ్ళీ చేస్తారనమాట. అప్పుడు బలరాము అనుకున్నారు ఎందుకులే వదిలేయడం మంచిది, ఆయన ఒక్కోరు ప్రతిరోజు నియమంగా కరెక్ట్గా చేయాలి అలాని. అప్పుడు ఒక్కసారి ఎప్పుడైతే ఆయన 65 ఇయర్స్ ఏజ్కి వచ్చారు, అప్పుడు స్వామి స్వయం అక్కడ ప్రసన్నమై సనాతన గోస్వామికి వేడుకుంటారు, నువ్వు ఇలా చెయ్యొద్దు గోవర్ధన పరిక్రమ, నాకు చూస్తే బాధగా ఉంది ఈ వయసులో నువ్వు ఇలా నడవడం ఏంటి, ఈ చూడు ఈ గోవర్ధన్ శిలా ఇస్తున్నాను, ఈ శిలా మీద భగవంతుడు ఆయన ఒక పాదపద్మాలు ముద్రించి ఇచ్చారనమాట, నువ్వు ఈ శిలకి 4 సార్లు పరిక్రమ చేయి, గోవర్ధన పరిక్రమ చేసినట్లు అవుతుంది, ఊరుకో ఇంకా అని అంటారనమాట. ఇప్పటికి కూడా ఆ శిలా మనము రాధా దామోదర్ టెంపుల్లో వృందావన్లో చూస్తాం, అందుగురించి కదా రాధా దామోదర్ టెంపుల్కి మనం 4 సార్లు ప్రదక్షిణ చేస్తామన్నమాట, పరిక్రమ చేస్తాం మనము. సో ఆ 4 సార్లు చేసి అంటే అఫ్కోర్స్ 4 సార్లు చేస్తే గోవర్ధన్ పరిక్రమగా చెప్పబడుతుందని మన కోసం కాదు, అది సనాతన గోస్వామి కదా, మనం చక్కగా ఉన్నాము హెల్దీ ఫిట్ అండ్ ఫైన్, మనం చక్కగా గోవర్ధన పరిక్రమ చేసుకోవాలన్నమాట. సో ఇలా సనాతన గోస్వామితో ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. ఎలా ఆయన చక్లేశ్వర్ మహాదేవ్ అంటే శివుడి తాలూకా ఒక అక్కడ గుడి ఉందన్నమాట, అక్కడ జపం చేస్తూ ఉంటే అక్కడ చాలా ఎక్కువ దోమలు ఉన్నాయన్నమాట, ఆ దోమలు కట్ చేస్తూ ఉంటే ఆయన మనసులో అనుకుంటారనమాట, రేపటి నుంచి ఇక్కడ ఇంకా రాను నేను, ఇక్కడ జపం చేయడానికి దోమలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అప్పుడు శివుడు కలలో వస్తారనమాట, అయ్యయ్యో నువ్వు అసలు వెళ్ళొద్దు, నువ్వు అక్కడ జపం చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది, నీ ప్రాబ్లం ఏంటి, దోమలే కదా, నేను మాట్లాడతాను దోమలతోనే అంటాడు. నువ్వు మాత్రం అక్కడి నుంచి వెళ్ళొద్దు. అప్పుడు వెంటనే శివుడు ప్రార్థిస్తారనమాట. దోమల్ని చూసి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉందన్నమాట దేవతల్లోనే. అక్కడ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే దయచేసి ఆ చక్లేశ్వర మహాదేవ్ టెంపుల్ పరిస్థితిలో దోమలు మాత్రం రాకూడదు అని. ఇప్పటికి కూడా మీరు చక్లేశ్వర మహాదేవ్ టెంపుల్ దగ్గరికి వెళ్తే దోమలు ఉండరనమాట. సో అప్పటి నుంచి మళ్ళీ సనాతన గోస్వామి అక్కడే జపం చేయడం. అండ్ మెయిన్లీ సనాతన గోస్వామి వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఆ వ్రజవాసులందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట ఆయన. అంటే గురువు అంటే ఓన్లీ ఓకే మీరు హరే కృష్ణ మంత్రం చెప్పండి జపం చేయండి అంతేని కాదు, వాళ్ళు ప్రతి సమస్య వినడం అనమాట. ఎవరెవరైనా మేబీ అమ్మాయికి ఏదైనా సంబంధం కుదిరింది అనుకోండి, సనాతన గోస్వామి దగ్గర వెళ్తారు, ఇలా అయిందండి ఇలా అయింది మీరు ఏం చేయమంటారు, అప్పుడు సనాతన గోస్వామి ఏదో ఒకటి చెప్తారు, ఇది బాగుంది అవును ఇలా చేయండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఈసారి మీ అగ్రికల్చర్ గురించి ఫార్మింగ్ గురించి ఎలా ఉంది, పంట బాగానే వచ్చిందా అంటే పంటలు అంటారా బాగానే ఉన్నాయి అంత బాగుందా. ఒక్కొక్కసారి హస్బెండ్ వైఫ్ ఫైటింగ్ అనమాట సనాతన గోస్వామి దగ్గరకు వస్తారనమాట, ఇతను ఇలా చెప్పాడు ఆవిడ ఇలా చెప్పిందని. దానికి కూడా సనాతన గోస్వామి నువ్వు ఇలా మాట్లాడొద్దని. కానీ ఆయన మీద అందరికీ ఎంత గౌరవం అంటే ఆ భార్యాభర్తలు ఇలా ఫైట్ చేసినప్పటికైనా సనాతన గోస్వామి ఒక మాట అన్నారంటే ఇంక అంతే, అక్కడికి ఫైటింగ్ క్లోజ్, ఆయన ఎలా అంటే అలానే అనమాట. సో అలా ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళు చిన్న చిన్న సమస్యల దగ్గర బాబా బాబా అంటే నాన్నగారు అనమాట, బాబా వెళ్ళిపోతారు, బాబా ఏం చేయమంటారు, ఇలా చెయ్యాలా బాబా ఇలా చేయకూడదా అన్నీ చెప్తారనమాట ఆయన. అండ్ అలా చేయనప్పటికైనా ఏమైందంటే ఆయన మీద అందరికీ ఆసక్తి చాలా ఎక్కువ పెరిగింది. అయితే ఏ రోజైతే ఆయన పరంపదించారు ఆ రోజు మాత్రం వ్రజవాసులు ఎవ్వరు భోజనం తీసుకో అంటే వాళ్ళు ఇంకా భరించలేక ఆయనతో ఒక సపరేషన్ అనమాట. భోజనం మానేసి అందరు ఏడుపులు అనమాట సనాతన గోస్వామి. ఇప్పుడు లేరు కదా మా ఫ్యామిలీ మెంబర్ పోయారు, ఇప్పుడు మేము ఎవరికి అడుగుతాం మా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారని అందరూ ఏడుపులు అనమాట. అయితే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే సనాతన గోస్వామికి ఇష్టమైంది ఏంటి, ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేయడం. సో ఏ రోజైతే ఆయన పరంపదించారో ఆ రోజు అందరూ గోవర్ధన పరిక్రమ చేశారు. ఆయన గురించి తలుచుకుంటూ ఆయన గురించి మాట్లాడుతూ, ఒకరోజు మా ఇంట్లో ఇలా సమస్య వస్తే ఆయన ఇలా మాట్లాడారు అని అందరూ ఒక్కరొక్కరు ఆయన గురించి మాట్లాడుతూ పరిక్రమ చేసుకున్నారన్నమాట. ఆ రోజు గురు పూర్ణిమ, అందు గురించి గురు పూర్ణిమ రోజు వృందావన్లో మీరు గోవర్ధన పరిక్రమ చేయాలంటే అతి కష్టం. అందరు వ్రజవాసులు ఉంటారు గోవర్ధన పరిక్రమ చేస్తారు, ఎందుకంటే వాళ్ళందరి కోసం సనాతన గోస్వామి ఓన్లీ సడ గోస్వామిలో ఒకరు కాదు, వాళ్ళ కోసం అతను గురు, వాళ్ళ ఫ్యామిలీ గురు అన్నమాట. ఆధ్యాత్మిక విషయాలే కాదు భౌతిక విషయాల్లో ఉన్న ప్రాబ్లం కూడా ఆయనే సార్ట్అవుట్ చేస్తారు. అందుగురించి వాళ్ళందరి కోసం ఆయన గురు అన్నమాట వ్రజవాసులు. అందుగురించి ఆయన తిరోభావ తిథిని గురు పూర్ణిమ అంటారన్నమాట. సో వృందావన్లో మీరు వెళ్ళాలి గురు పూర్ణిమ రోజు. ఓ ఆనందం ఆ వ్రజవాసులందరూ సనాతన గోస్వామిని తలుచుకుంటూ చక్క ఫీస్ట్ కూడా పెడతారు. ప్రతి ఇంట్లో ఎంతో రకాల ఐటమ్స్గా కుకింగ్ చేసేసి అందరూ తినడము గ్యాదరింగ్ అవ్వడము చాలా చక్కగా దాన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట. సో ఇలా సనాతన గోస్వామిని మనము తలుచుకుంటూ ఆయన చూపించిన దారిలో వినయంగా మనం భక్తి జీవితంలో ముందుకి వెళ్ళాలి. చైతన్య మహాప్రభు ఏ పుస్తకాలు రాయలేదు, ఆయన ఓన్లీ ఆ శిక్షాష్టకం ఆ అష్టకం ఆ మనకి ఇచ్చారు. దాంట్లో విలువైన ఇంపార్టెంట్ సూచనలు ఉన్నాయి. అండ్ దాంట్లో మొత్తం మీద అన్నిటికైనా ఇంపార్టెంట్ సూచన త్రినాదపి సునీచైన తరోరపి సహిసు. మనం భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే ఆ రెండు మాత్రం మనం బాగా మన హృదయంలో ముద్రించేయాలి. సో అలా మనం సనాతన గోస్వామిని ప్రార్థిస్తూ మనలో ఆ వినయం అనేది పెరగాలి, అహంకారం అనేది పోవాలి, గురువు ఒక శరణాగతి తీసుకుంటూ మన గురువులు శ్రీల ప్రభుపాదలు ఒక శరణాగతి తీసుకుంటూ భక్తి జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుకి వెళ్ళాలని మనం స్వామికి భావపూరితంగా వేడుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీపాద్ సనాతన్ గోస్వామికి, శ్రీల ప్రభుపాద్కి.